ஓம் ரமணாய நமஹ, ஓம் ரமணாய நமஹ, ஓம் ராமகிருஷ்ணாய நமஹ, ஓம் வெங்கடேஷாய நமஹ, ஓம் கோவிந்தாய நமஹ, ஓம் நாராயணாய நமஹ, ஓம் கேசவாய நமஹ, ஓம் மாதவாய நமஹ, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున ఈ సభను జయప్రదం చేయటానికి భక్తులైనటువంటి మీరందరూ ఇక్కడికి ఇచ్చేశారు. అందరికీ స్వాగతం. మీరందరూ ఈ సభను జయప్రదం చేయటానికి వచ్చినందుకు మీరు ప్రతి ఒక్కరూ కూడా నా కృతజ్ఞతలు అందుకోవాలి. ఈ ప్రపంచంలోకి మనం అందరం వచ్చాం. వచ్చినందుకు చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రపంచంలోకి మనం అందరం వచ్చాం. ఇంకా కొంచెం సౌండ్ పెంచితే పెంచని కొద్ది వీలుగా. ప్రపంచంలోకి మనం అందరం వచ్చాం. ఇంకా సౌండ్ కొంచెం వచ్చేలా చూడడం. వచ్చినందుకు చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. మన బుద్ధి ఏ విషయం నేర్చుకోమని అడిగితే అది నేర్చుకుంటా ఉంటుంది. ఓం ఓం ఓం, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. లోకానికి సంబంధించిన విషయాలు, సైన్స్ సైన్స్ నేర్చుకుంటున్నాం, లౌకిక విషయాలు నేర్చుకుంటున్నాం, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ వాటితో పాటు మనకున్న అజ్ఞానం ఎలా పోగొట్టుకోవాలో నేర్చుకోవటం. అంటే భగవంతుడు మనల్ని ఈ లోకంలోకి ఎందుకు పంపాడంటే, మనకున్న వ్యక్తి భావాన్ని, దేహభావాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకోమని ఇక్కడికి పంపించాడు. ఆ వచ్చిన పని మర్చిపోయి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. మనకైతే పొట్టంది కాబట్టి చాలా విద్యలు నేర్చుకుంటున్నాం. ఇవన్నీ విద్యలైనప్పటికీ అనిత్యమైన విద్యలు. నిత్యమైన విద్య ఏంటంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఆ విద్యను నేర్చుకుంటే వచ్చేది ఏంటంటే నిత్య పదార్థం, మన వద్దటువంటి శాంతి పదార్థం, సుఖ పదార్థం మనకు ఇరుకులోకి వస్తుంది. ఇది అనిత్యం, అది నిత్యం. ఇది అసత్యం, అది సత్యం. ఇది దుఃఖం, అది సుఖం. ఇది అశాంతి, అది శాంతి. మనం లోకంలోకి వచ్చిన తర్వాత మన శరీరం సుఖపడటానికి చాలా ప్రక్రియలు కనిపెడుతున్నాం. విమానాలు కనిపెట్టాం, రైలు కనిపెట్టాం. కానీ పూర్వం ఆది శంకరాచార్య వారు భారతదేశం అంతా 3 సార్లు నడిచి తిరిగారు. మనం ఒక 1 ఫర్లాంగ్ దూరం వెళ్లాలంటే ఆయన కార్లు ఉండాలి, జట్కాలు ఉండాలి. 1 ఫర్లాంగ్ దూరం కూడా నడవలేకపోతున్నాం. పూర్వం ఆదిశంకరాచార్య భారతదేశం ఎక్కడో హిమాలయ పర్వతాల మొదలు కన్యాకుమారి వరకు, హిమాలయ పర్వతాల మొదలు కన్యాకుమారి వరకు 3 సార్లు పాదచారై తిరిగారు. ఆయన బోధ స్వరూపులు దేశం అంతా తిరిగి, ప్రతి ప్రాంతం కూడా తిరిగి, భారతదేశాన్ని అంతా కూడా మన సంస్కృతి పట్ల మన గౌరవం పెరిగేలా చేశారు. మనకి దైవభక్తి లేదు, దేశభక్తి లేదు. మనకది మనకి లేదు, దేశభక్తి మన నాయకులకు కూడా లేదు. మన జాతీయ జీతాలు 2 ఉన్నాయి, జనగణ మన మన ఈ జాతీయ జీతాలు. మన నాయకులకి ఈ జీతాలు రావు, మనకి రావు. ఈ జాతీయ జీతాలు మన నాయకులకి రావు, మనకి రావు. అంటే మన దేశభక్తి స్థాయి ఎలా ఉంది? అసలు మన సంస్కృతి మీద మనకు గౌరవం ఉంటే మనకు దేశభక్తి కూడా వస్తుంది. మన సంస్కృతి మీదే మనకు గౌరవం లేనప్పుడు మనకు దేశం పట్ల భక్తి కలగదు. అంటే దేశభక్తి ప్రయోజనం ఏమని ఉందంటే, అంతవరకు మన హృదయం విశాలమవుతుంది. దేశభక్తి వల్ల మన హృదయం చాలా విశాలమవుతుంది. తర్వాత మనకు దేశం కూడా తల్లితోడు సమానం. మనకు ముగ్గురు తల్లిలు ఉన్నారు, కన్న తల్లి, దేశమో మనం ఏ దేశంలో అయితే జన్మించామో ఆ దేశమో తల్లి, పరాశక్తి అమ్మవారో తల్లి. మనకు ముగ్గురు తల్లిలు ఉన్నారు. ఈ ముగ్గురు తల్లిని మనం గౌరవించాలి. మనకి తల్లి మీద గౌరవం లేదు, దేశం మీద గౌరవం లేదు, సంస్కృతి మీద గౌరవం లేదు. జపాన్లో చైనాలో ఏదైనా వస్తువు తయారైతే ఈ వస్తువు జపాన్లో తయారైంది, ఈ వస్తువు చైనాలో తయారైంది అని వాళ్ళ భాషలో రాసుకుంటారు. మనకి జాతీయ భాష అయిన హిందీ మీద గౌరవం లేదు, మాతృభాష తల్లి భాష అయిన తెలుగు మీద గౌరవం లేదు. మనం జాతీయ భాష హిందీలోనే రాయం, తెలుగులోనే రాయం, మేడ్ ఇన్ ఇండియా అని రాస్తాం, ఇండియాలో తయారైన. వాళ్ళు వాళ్ళ భాషలో రాసుకుంటారు. అది మనం కొనుక్కున్నా వాళ్ళ భాషలో రాసుంటుంది. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా అని వాళ్ళు వాళ్ళ భాషలో ఆ తయారైన వస్తువుల మీద రాస్తారు. ఏంటంటే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష మీద ఉన్న గౌరవం, వాళ్ళ టెక్నాలజీలో, సైన్స్లో ఎంత అభివృద్ధిలోకి వచ్చినా వాళ్ళ సాంప్రదాయాలు విడిచిపెట్టలేదు. వాళ్ళు వాళ్ళ దేశం, వాళ్ళ భాష మీద వాళ్ళ గౌరవం విడిచిపెట్టలేదు. మనకి ఈ టెక్నాలజీ ఏదో అభివృద్ధిలోకి వచ్చి మన సంస్కృతి మర్చిపోయాం, మన భాషను మర్చిపోయాం. మనకి జాతీయ భాష రాదు, మాతృభాష రాదు. మన భాష మీద మనకు గౌరవం లేదు, జాతీయ భాష మీద మనకు గౌరవం లేదు. అంటే మన దేశం మీద, మన ఇండియన్ కల్చర్ మీద మన గౌరవం ఉంటే నెమ్మదిగా ఆ కల్చర్ మీద ఉన్న గౌరవం దేశం పట్ల భక్తిగా మారుతుంది. అయితే ఈ విషయాలు ఇప్పుడు మనం చెప్పే విషయానికి దేశానికి సంబంధం ఏంటంటే, అంటే ఆ ఎవరి ఏదైనా ఇప్పుడు ఉన్నారని నేను ప్రేమించుకుంటున్నాను, అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు, దీనికి ఎవరు కారణం చెప్పండి. మీరు నేను మిమ్మల్ని ప్రేమించను, నన్ను ప్రేమించుకుంటున్నాను. మీరు నన్ను ప్రేమించరు, మీరు నన్ను మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. నన్ను మిమ్మల్ని నేను ప్రేమించాలంటే నాకేదో కారణం కనపడాలి. నన్ను నేను ప్రేమించుకోవాలంటే కారణం కనపడక్కర్లేదు. నన్ను నేను ప్రేమించుకునేటప్పుడు కారణం కనపడలేదు, మిమ్మల్ని నేను ప్రేమించాలనుకున్నప్పుడు కారణం ఉండాలి. కారణం లేకుండా నన్ను నేను ప్రేమించుకోగలను, కారణం లేకుండా నేను మిమ్మల్ని ప్రేమించలేడు. మన బుద్ధిలో ఉన్న దోషం అది, మన బుద్ధిలో ఉన్న దోషం అది. ఆ దోషాలను తొలగించుకోవడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం. ఈ ప్రపంచంలో ఎంతకాలం ఉంటాం, ఎంతో కాలం ఉంటాం. అసలు ఈ ప్లానెట్లోకి మనం రాబోయే జన్మలో ఏ కుటుంబంలో పుట్టాలో కూడా మన ఇష్టం కాదు, ఏ కుటుంబంలో దేహాన్ని ఇస్తాడో కూడా మన ఇష్టం కాదు. మనకు రీబర్త్ ఉంటే, పునర్జన్మ ఉంటే ఏ ప్రాంతంలో పుట్టాలి వాడు, తర్వాత వాడు ఏ కులంలో పుట్టాలి, అది కూడా ఈశ్వరుడు నియమించే ఈ కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచంలో జీవుడిని పంపిస్తాడు. రానున్నది రాక మానదు, కానున్నది కాక మానదు. అది ఈశ్వర నిర్ణయం, అది ఈశ్వర నిర్ణయం. మన అందరికీ నా సంకల్పం నా ఇష్టం, నా తలంపు నాకు ఇష్టం. ఈశ్వరుడి సంకల్పానికి ఎవరో ఇష్టపడటం లేదు, ఈశ్వరుడు యొక్క అభిప్రాయానికి ఎవరో ఇష్టపడటం లేదు. నా సంకల్పం ఒక రకంగా ఉంటుంది, ఈశ్వరుని సంకల్పం ఒక రకంగా ఉంటుంది. మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఈశ్వరుడు మనకు ఆ గోడ పక్కన ఏముందో తెలియదు. ఇంతకుముందు ఏ జన్మలో ఉన్నామో మనకు తెలియదు, రాబోయే జన్మ ఎక్కడికి వస్తుందో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, రేపు కాదు ఇంకో క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకంటే తెలియగలవాడు పరమేశ్వరుడు, మనకంటే బుద్ధిమంతుడు పరమేశ్వరుడు, మనకంటే సర్వజ్ఞుడు పరమేశ్వరుడు, మనకంటే వివేకవంతుడు పరమేశ్వరుడు అన్న సంగతి పూర్తిగా మర్చిపోయి, నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు. దేవుడి కంటే నేనే తెలివైన వాడిని అనుకుంటున్నాం అందరూ. మన అశాంతికి కారణం దుఃఖానికి కారణం, భగవంతుడి కంటే మనమే తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు. కానీ మనకంటే భగవంతుడు తెలియనివాడు, మనకంటే సర్వజ్ఞుడు. మనకే తెలుసున్న విషయాలు బాగా తక్కువ, తెలియని విషయాలు చాలా ఉన్నాయి. భగవంతుడికి తెలియని విషయం అంటూ లేదు. భగవంతుడు ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు. తప్పు చేయడు భగవంతుడు, ఉప్పే చేస్తాడు. ఆ ఉప్పు మనకు నచ్చదుగా తప్పు కింద అనిపిస్తుంది. భగవంతుడు ఉప్పే చేస్తాడు. ప్రతి చిన్న సంఘటనలో కూడా ఉప్పే చేస్తాడు. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరుగుతున్నాయని కూడా, మీ కుటుంబంలో కానీ సామాజిక పరంగా కానీ, ఈ సంఘటనకి మీ పూర్వజన్మకి ఏదో అనుబంధం ఉంటుంది. ఇప్పటికే మనకు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే ఇప్పుడే సడన్ గా ఇచ్చామనుకోకూడదు. సంసారం అంటే ఇంట్లో మనుషులు సంసారం కాదు. చనిపోవటం, పుట్టటం, పుట్టటం, చనిపోవటం, అది సంసారం. అందుకని వ్యక్తులు కాదు, ఇంట్లోని వ్యక్తులు సంసారం కాదు. అంటే మనకి పరమేశ్వరుడి మీద గౌరవం లేదు. మనం ఇలా ఎంతకాలం పుడతా ఉండాలి, ఎంతకాలం చనిపోతా ఉండాలి, ఇంక ఇదే పని, ఇంకో పని లేదు మనకు. మనం ఈ లోకంలోకి వచ్చామని నేర్చుకునేది ఏమి లేదు. ఇందుకు నేను ఏం చెప్తాను, ఏం చెప్పమంటారు నాకు? ఇలా నీటిని పెడుతున్నారు, ఏదో చెప్పమంటున్నారు. మౌనం బంగారం, మౌనం బంగారం, మాటలు వెండి. కానీ మాటలు మీరు మౌనంతో సంతృప్తి పడటం లేదు. చెప్పండి చెప్పండి అంటారు. ఏమి చెప్పేది ఏముంది మీకు? ఒకే వాక్యం ఉంది, అంతకంటే చెప్పడానికి నా దగ్గర ఏమి లేవు. ఒకే వాక్యం అందుకు మీరు గౌరవాలు బాగా సంపాదించుకుంటున్నారు, సమాజంలో ప్రతిష్ట సంపాదించుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, తర్వాత అధికారం సంపాదించుకుంటున్నారు, తర్వాత ఎన్నెన్నో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఈ శరీరం సుఖపడటానికి అనేక ప్రక్రియలు మీరు చేసుకుంటున్నారు, మంచిదే. అది శరీరం తాత్కాలికమైనా, ఆ శరీరం చనిపోయే వరకు అది ఉండాలి కాబట్టి దాని ఏదో కంఫర్ట్గా ఉంచడానికి తగిన పనులు చేసుకుంటున్నారు, అది మంచిది. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు అన్నీ ఎంతకంటే నా దగ్గర చెప్పేయటానికి ఏమి లేదు. మీరే చెప్పేది ఏమిటంటే, ఒకే ఒక వాక్యం, మీరందరూ లోకంలో విషయాలు ఎలా సంపాదించుకుంటున్నారు, వస్తువులు ఎలా సంపాదించుకుంటున్నారు, అలాగే ఈశ్వరుని ప్రేమను, ఈశ్వరుని దయని, ఈశ్వరుని అనుగ్రహానికి సంపాదించుకోండి. అంతకంటే నేను చేసేది ఏమి లేదు. అందుకంటే నాకు చెప్పడానికి ఏమి లేదు. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు యొక్క దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు, ఆ దయ లేకపోతే మనకేమీ లేనట్టు. అంచేత మనం అందరం కష్టపడి ఏం చేయాలంటే, మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, నిరంతరము, లేదా మీరు ఏదో సాధన అంటున్నారు, సాధన పేరు మీద కానీ, నిరంతరము ఈశ్వరి అనుగ్రహం, ఈశ్వరుని యొక్క కరుణ, ఈశ్వరుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆశీస్సులు సంపాదించుకోవడానికి తప్పించి ఇంకో పని మనకేమి లేదు. అది ముఖ్యమైన పని. ఆ పని వదిలేసి మిగతా పనులన్నీ చూసుకుంటున్నాం. తర్వాత మరణానంతర జీవితంలో చాలా నష్టపోతాం. మన అజ్ఞానం పోగొట్టుకోకుండా ఏదో మనకు పొట్టం తింటాం. ఎవరికి ఎవరి యొక్క పరిస్థితి, ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు మనకు. కానీ మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి, ఈ అహంభావాన్ని ఎలా తొలగించుకోవాలి, ఈ వ్యక్తి భావాన్ని ఎలా తొలగించుకోవాలి, నీ వేరు నేను వేరనే భేద బుద్ధిని ఎలా తొలగించుకోవాలి, అభేద స్థితి ఎలా సంపాదించాలి, అభయ స్థితి ఎలా సంపాదించాలి, అది మటుకు నేర్చుకోవటం లేదు. అంటే తాత్కాలం ఈ రోజు గడిచిపోతే గడిచిపోతుంది, ఈ జన్మ గడిచిపోతే గడిచిపోతుంది అని కురచగా ఆలోచిస్తున్నాం, చాలా కురచగా ఆలోచిస్తున్నాం. చిన్న చిన్న మనసు, మన మనసు కృష్ణాల దీపాల్లో చదరు. ఏ గంట గడిచిపోతే ఆ గంట, ఏ రోజు గడిచిపోతే ఆ రోజు. మన మనస్సులు కూడా మంచివి కాదు, అది బాగు చేసుకోవాలి. మంచి మనసు మంచిది కాదు, మంచిది కాదు అనుకోవటం కంటే అది బాగు చేసుకోవాలి. మీరు అయితే ఇది కలపకండి, అసలు మీరు ఇష్టం కలపండి. మీరు ఇంజనీర్లు ఎక్కువైపోయారు. నేను ఇక్కడ మైక్ ధరకు వచ్చేవాడికి మీరు సిద్ధం చేసి ఉంచాలి, ఇది పని చేయటానికి నేను వచ్చాడు. ఇప్పుడు నేను మైక్ ధరకు వచ్చాడు, మీరు రెడీ చేసి ఉంచాలి. నేను వచ్చి చూసుకునేటప్పటికి ఇది పని చేయటం లేదు. అంటే మన డ్యూటీ, మీ డ్యూటీ మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తాను. డ్యూటీ ఇస్ గాడ్. ఇప్పుడు మనం ఆ వేరు బుద్ధి నశించే వరకు మనకేదో కోరిక వస్తుంది, కోపం వస్తుంది, తర్వాత అసూయ వస్తుంది. మీ మీద నాకు ద్వేషం వస్తుంది, నా మీద నాకు మీ నా మీద మీకు వస్తుంది. ఇలా ఇళ్ళలో బుద్ధిని పాడు చేసుకుంటూ ఉంటాం మనం. ఈ లోకంలోకి వచ్చింది బుద్ధిని బాగు చేసుకోవడానికి కానీ, బుద్ధిని పాడు చేసుకోవడానికి కాదు. మన బుద్ధి పాడైపోతే శుభ్రంగా ఒక మన డ్రైవర్ కి బాగా సారా పోయించి కారు నడుపుంటే ఆ కారు ఆ డ్రైవర్ ఎలా నడుపుతాడు? మన బుద్ధి పాడైపోతే మన బుద్ధి శరీరాన్ని కూడా అలా నడుపుతుందని భగవంతుడు స్వామి వారి గీతలో చెప్తారు. బాగా సారా తాగిన డ్రైవరు కారుని ఎలా నడుపుతాడు? మన బుద్ధి పాడైపోయిన బుద్ధి మన శరీరం అనే కారుని అలాగే నడుపుతాడని స్వామి వారు చెప్పారు. అయితే కోరిక ఎందుకు వస్తుంది, కోపం ఎందుకు వస్తుంది, చిరాకు ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఎందుకు వస్తుందో మనం చూస్తే నాకు భయం వేస్తుంది, నన్ను చూస్తే మీకు భయం వేస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అంత ఫ్రీడంగా 10 మందిలో ఉంటారా? ఇలా చొక్కాలు సర్దుకుంటారు, అన్ని సర్దుకోవటం. మీరు ఒంటరిగా కూర్చున్నారనుకోండి, మీ గదిలోనే సుఖంగా ఉంటారు. 10 మందిలో కూర్చున్నారనుకోండి, రకంగా ఈ సర్దుకుంటారు, అవి సర్దుకుంటారు, ఈ సర్దుకుంటారు, రకరకాలుగా. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామో 10 మందిలో ఉన్నప్పుడు అలా ఎంచుకుండలేకపోతున్నాం. అలా ఎంచుకుండలేకపోతున్నాం అంటే మీరు వేరు నేను వేరు అనుకోవటం. ఈ బుద్ధి నశించే వరకు ఎవరికి మోక్షం రాదు, శాంతి రాదు, సుఖం అనేది రాదు. ఈ పాడు బుద్ధి నశిస్తాను అంటే మన పాడు బుద్ధి ఎలా ఉంటుందంటే ఎలక్షన్ లో నెగ్గితే రాజకీయ నాయకులు ఎలక్షన్ లో నెగ్గితేనే కానీ వాళ్ళకి అధికారం రాదు. ఏ పార్టీకైనా ఎలక్షన్ లో నెగ్గాలి, ఎలక్షన్ లో నెగ్గితేనే కానీ వాళ్ళకి అధికారం రాదు. అయితే ఎలక్షన్ లో నెగ్గటానికి మనకు చీర ఇస్తారు, ఒక 500 డబ్బిస్తారు, ఒక గ్లాస్ ఒకటి ఇస్తారు, ఒక బిందె ఒకటి ఇస్తారు. ఇవన్నీ ఇస్తే ఆ బిందె పుచ్చుకుంటున్నాం, ఆ 500 పుచ్చుకుంటున్నాం, ఇంకా బలిని కుంకుమ బలిని పుచ్చుకుంటున్నాం, ఏ రకరకాలుగా వాళ్ళ దగ్గర పుచ్చుకుంటున్నాం. వాళ్ళకేమో నగ్గటం కావాలి, మనకు డబ్బు కావాలి. మళ్ళీ మన బుద్ధి ఏం చెప్పి మన పాడు బుద్ధి మన వాడు మనకు 500 ఎందుకు ఇస్తున్నాడు, మళ్ళీ మరి బిందెలు ఎందుకు ఇస్తున్నాడు, గ్లాసులు ఎందుకు ఇస్తున్నాడు అనే ఆలోచన కూడా లేని. అంటే మనకు బుద్ధి ఉంటే ఆలోచన, బుద్ధి లేనప్పుడు ఏం ఆలోచిస్తాం మనం? ఆలోచించగా సరే వాళ్ళు అధికారంలోకి వస్తారు. మన దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే మనం పుచ్చుకుని అన్ని పుచ్చేసుకుంటాం. వాళ్ళు మటుకి నీతిగా ఉండాలి, వాళ్ళు మటుకి న్యాయంగా ఉండాలి, వాళ్ళు మటుకి సరళంగా ఉండాలనుకుంటాం. నీకు ఒక్కో ఓటికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆడ అధికారంలోకి వస్తే వాడు న్యాయంగా ఉంటాడు, తినకుండా ఉండలేడు, తిని తీరతాడు అందరు. ఏ పార్టీ వాళ్ళని తిని తీరతాడు? ఈ కోట్లు ఖర్చు పెట్టి నీకు కోట్లు ఖర్చు పెడితే నీ మీద ప్రేమ మీద ఇవ్వటం లేదు, అధికారం కోసం ఇస్తున్నాడు. మరి నీ కోట్లు వాడు అధికారం వచ్చి సంపాదించకపోతే నీకెందుకు ఇచ్చినట్టు, బిందులు ఎందుకు ఇచ్చినట్టు, చీరలు ఎందుకు ఇచ్చినట్టు వాడు సంపాదించుకోవడానికి ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాడు, మన పుచ్చుకుని అని పుచ్చేసుకుని ఆ ఎమ్మెల్యే గారు పొరపాటు చేస్తున్నారు, మంత్రి గారు పొరపాటు, వాళ్ళు చేయటం లేదు, మనమే పొరపాటు చేస్తాం. పొరపాటు మనమే చేస్తున్నాం, వాళ్ళు చేయటం లేదు. నీకు ఓటుకి 1000 రూపాయలు నీకు ముట్ట చెప్పి వాడు సంపాదించుకోకుండా ఎలా ఉంటాడు? ఎలక్షన్ లో నెగ్గాలంటే 2 కోట్లు ఖర్చు పెట్టాలి. నువ్వేం సంపాదించుకోవద్దు, నువ్వు న్యాయంగా ఉండమంటే ఆడెందుకుంటాడు అలాగా? అంటే మనలో కూడా తప్పులు ఉన్నాయని చెబుతున్నాను. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఏదో మంత్రులు తప్పు చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ మనం కూడా తప్పులే చేస్తున్నాం. వాళ్ళు ఏదో తప్పులు చేస్తున్నారని మనకే అనిపిస్తుంది, మనలో కూడా మనం కూడా తప్పులు చేస్తున్నాం. అందుచేత మనకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ మన బుద్ధిని అసలు లోకానికి సంబంధించిన విషయాల్లో కూడా మన కరెక్ట్ జడ్జిమెంట్ లేదు. అందుకు చెప్తున్నారు కరెక్ట్ జడ్జిమెంట్ లేదు. అయితే మనం చూస్తే దానికి భయం లేకుండా, భయం లేదు, కోరిక వద్దు, నీకు కోపం వద్దు, భయం వద్దు, నీ శరీరానికి మరణం వచ్చే లోపల నువ్వు ఆ కోరికని కోపంలోంచి భయంలోంచి విడుదల పొందాను అని స్వామివారు చెబుతున్నారు. భగవద్గీతలో స్వామివారు చెబుతున్నారు. భగవద్గీత అంటే ఎవరు? భగవద్గీత అంటే భగవంతుడు వేరు, భగవద్గీత వేరు కదా. భగవంతుడే భగవద్గీత కింద మారిపోయాడు. భగవంతుడు వేరు, భగవద్గీత వేరు కాదు, భగవంతుడే భగవద్గీత రూపం ధరించాడు. జీవుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి. దేవుడు అలా కాదు. దేవుడు ఏదో ఆలోచిస్తున్నాడో అదే చెప్తాడు, అదే చేస్తాడు. అంచేత వాడు దేవుడు, వీడు జీవుడు. ఇక్కడ ఏమంటున్నారు స్వామి, కోరిక వద్దు, కోపం వద్దు, మరి భయము వద్దు అంటున్నారు. నేను మిమ్మల్ని చూసి మీరు వేరు నేను వేరు అనుకున్నప్పుడు భయపడకుండా ఎలా ఉండగలను? మీరు వేరు నేను వేరని అనుకుంటున్నాను కదా, వేరు బుద్ధి ఉంది కదా, మనకి సెపరేట్నెస్ ఉంది కదా, మరి భయపడకుండా ఎలా ఉండగలం? భయం ఎప్పుడు పోతుందంటే మేము మా ఆయన ఒకటే అనే వరకు భయం పోతుంది. మేము మా ఆయన ఇద్దరం ఒకటే, ఆ వన్నెస్ వచ్చే వరకు భయం అలా మళ్ళా వెంటాడుతుంటాం. అంటే మీ లోపల ఎవరైతే ఉన్నారో, మన దేహాలు వేరు, మనస్సులు వేరు, తర్వాత ఆలోచనలు వేరు, తలంపులు వేరు, అన్నీ వేరే, అన్ని వేరు వేరుగా ఉన్నాం. కానీ నీలో ఉన్న ఆత్మ ఒకటి ఉంది, నిజమైన ఆత్మ. భగవంతుడు నేను అందరి హృదయాల్లో ఆత్మ, అహమాత్మ కూడా కేశ సర్వభూత శ్రేష్ఠత, అందరి హృదయాల్లో చైతన్యముగా ఆత్మగా ఉన్నారని చెప్పాడు. అయితే నేను అందరి హృదయాల్లో ఉన్న ఆత్మ అంటే మీరు నేను ఒకటి. అంటే ఆత్మగా మన దేహాలు తేడాగా ఉన్నాం, మనస్సులు తేడాగా ఉన్నాం, మొత్తం లోపల ఉన్నటువంటి సద్వస్తు ఒకటంటే ఒకటి. నాలో నీలో ఉన్నది నేనే, నాలో నేనే, నాలో ఉన్న నీలో ఉన్నది నేనే అనుభవం నాకు వచ్చే వరకు ఎంతమంది మహర్షులు చెప్పినా యోగులు చెప్పినా భయం పోదు. నాలో నాలో ఉన్న మీరు కూడా నాలో ఉన్న, నాలో ఉన్న వస్తువు మీరే అన్న సంగతి మీకు అర్థమైతే ఆ వన్నస్థి కనుక తెలిస్తే అప్పుడు భయం నశిస్తుంది. మనకు అభయస్థితి వస్తేనే కానీ మోక్షం రాదు, మనకు అభయస్థితి కలగదు. అభయస్థితి కలగకుండా మోక్షం, మీకు నాకు తేడా లేదు, మీ హృదయంలో నేను ఉన్నాను, నా హృదయంలో ఏదో ఉందో మీ హృదయంలోనూ అది ఉంది, అందుకంటే వేరుగా లేదు. ఆ వేరుగా ఉన్నది ఏదో అనుకుంటున్నా అది మనస్సు యొక్క కల్పిత. వేరుగా ఉన్నది ఏంటంటే ఏదో వేరుగా ఉంది, వేరుగా ఉంది అనుకుంటున్నాం, అది మనస్సు యొక్క కల్పితం. ఆ వేరుభావం నశించే వరకు, వేరుభావం నశిస్తుందని నశించరు, లేకపోతే యోగాభ్యాసాల వల్ల నశించు. మనం చేస్తున్న, మనం చెబుతున్న మాటలు, మనం చేస్తున్న చేతలు, మనం చేస్తున్న యోగాభ్యాసాలు, మనం చేస్తున్న దానాలు ధర్మాలు, మనం చేస్తున్నటువంటి సత్కర్మలు, అన్నిటి ప్రయోజనం ఒకటి. అన్నిటి ప్రయోజనం ఏంటంటే మన బుద్ధి భగవంతుల్లో ఐక్యం అవ్వాలి. బుద్ధి, ఈ బుద్ధి ఎవడిచ్చాడు? భగవంతుడు ఇచ్చాడు. ఈ బుద్ధి జడంలోంచి రాలేదు, భగవంతుడు ఇచ్చాడు. అయితే భగవంతుడే ఇచ్చిన ఈ బుద్ధిని భగవంతుల్లో ఐక్యం చేసే వరకు మనకు శవాలను మోస్తూ ఉండవలసిందే, పునర్జన్మలు ఎత్తుతూ ఉండాలి. మరణించిన తర్వాత మంచి లోకాలకు చెడ్డ లోకాలకు కర్మానుసారం ప్రయాణం చేయాలి. అసలు ఈశ్వరుడి పట్ల మనకు గౌరవం లేదు, విశ్వాసం లేదు. ఆ ఈశ్వరుడి పట్ల గౌరవమే లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు ఆయన దయ సంపాదించడానికి మనం ఎందుకు ప్రయత్నం చేస్తాం? ఆయన కరుణ ఉంటే మనకు అన్ని ఉన్నట్టే, ఆయన కరుణ లేకపోతే భౌతికంగా ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. అందుచేత మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే లోపలున్న వస్తువు ఉన్నదంతా ఒకటే. ఉండే సత్వద్దు సద్వస్తువు సత్యము, సద్వస్తువు ఆ బ్రహ్మ పదార్థం, ఆ బ్రహ్మ వస్తువు అది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగానే మూడిగా ఉండదు. రెండు మాయా, మూడు మాయా. బ్రహ్మం ఒకటిగానే ఉంటుంది, సత్యం ఒకటిగానే ఉంటుంది కానీ రెండుగానే మూడిగానే ఉండదు. ఆ లోపల ఉంటే ఆ పిండి సత్పదార్థం, చావులేని సత్పదార్థం, ఆ చావులేని సత్యము అది మన అందరిలోనే ఉంది. అది మనకు గోచరం అయ్యే వరకు లోపల అనుభవి వేరు, ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వేరు. అవగాహన ఎక్కడొస్తుందంటే మనం బుద్ధిని ప్రయోగించి ఆలోచిస్తాం. ఆలోచిస్తే ఆలోచన మంచి, ఆలోచన కూడా తపస్సుతోడు సమానం, ఆలోచన కూడా తపస్సుతోడు సమానం. తపస్సు చేయకుండా మనలో ఉన్న దోషాలు పోవు. వాక్కు తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు, ఈ తపస్సులని భగవంతుడు చెప్పాడు. ఈ తపస్సుల వల్ల ప్రయోజనం ఏంటంటే మనలో మన బుద్ధిలో ఉన్న దోషాలు, మన బుద్ధిలో ఉన్న పాపాలు ఈ తపస్సుల వల్ల పోతాయి. తపస్సు చేస్తే, తపస్సు చేయకపోతే పతనం అవుతాను. తపా పత తపస్సు లేని వాడు పతనం తపా పత. ఎవడైతే తపస్సు చేయటం లేదో వాడు పతనం అయిపోతాడు. ఎవడైతే సాధన చేయటం లేదో, ఈ బుడ మొక్కల మాటలు సరిపెట్టుకుంటున్నారు, లోకాభిరామణంతో సరిపెట్టి కూర్చుంటున్నారు వాళ్ళు, ఆ రోజుకు ఆ జన్మకు ఆ జన్మ నెమ్మదిగా పతనం అయిపోతూ ఉంటారు. మీ చనిపోయిన తర్వాత మిగిలేదు చీకటి లోకాలు, డార్కెస్ట్ నైట్స్. అయితే తపస్సు చేయటం లేదంటే నువ్వు ప్రయత్నం చేయకుండా భగవద్నుభవం నీకు కలగదు. హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఉన్నా ప్రయత్నం చేయకుండా, తపస్సు చేయకుండా, తపస్సు లేకపోతే పతనం కొట్టాడు అది. ఆ తపస్సు లేని వాడు పతనం అయిపోతాడు. అంచేది నువ్వు నిన్ను పాడు చేసుకోకు, నిన్ను నువ్వు బాగు చేసుకో, నువ్వు నిన్ను బాగు చేసుకోవడానికి ఎవరు వచ్చి నిన్ను బాగు చేస్తారని కనిపెట్టుకుండకు. నీకు ఎవరైనా అన్నం పెట్టచ్చు, బట్టలు కొనివచ్చు, ఇప్పుడు అగ్రవర్ణాలు కూడా మాంసం పెట్టేస్తున్నారు, పెళ్లి రోజు తినేస్తున్నారు మాంసం, చేపలు, రొయ్యలు, పొలాలు. పూర్వం అగ్రవర్ణాలు ఈ పెట్టేవారు కాదు, నాన్ వెజిటేరియన్ పెట్టేవారు కాదు, వెనకబడిన వర్గాలు పెట్టేవారు. శబరి పెళ్లికి రేపు అనగా బాగా 100 గొర్రెలు 100 మేకలు అన్ని పూజ చేశారు, రొయ్యలు పట్టడానికి, చేపలను పట్టడానికి పురమాయం చేశారు. ఈ శబరి అలా చూస్తే గొర్రెలేంటి మేకలేంటి ఇదంతా చాలా అలవాటుగా అంటే, రేపు నీ పెళ్లి కదా, వీళ్ళందరినీ చంపేసి గొర్రెలు మేకలు చంపేసి మాంసం తినటానికి వచ్చి వాళ్ళు బంధువులకి అందరికి మాంసం పెడతారు, ఆ మాంసం కోసం గొర్రెలు మేకలు కొని తెచ్చారు. అప్పుడు ఎవరంది పెళ్లి, నా పెళ్లి ఏంటి, వాటిని చంపేసి వింటారు. ఇదేం పెళ్లి ఏమో నాకు చేస్తున్నారా, ఈ గొర్రెలు మేకలు చంపేస్తారు, ఇదేం పెళ్లి పోయా అంటే జన్మాంతర సుకృతం వచ్చింది. అప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి కనుక మనం చేస్తే 100 జన్మల తర్వాత కూడా మనం చేసిన మంచి మనకు కూడా వచ్చేస్తుంది. మంచికి మంచే కాదు, మంచికి మంచి వస్తుంది, చెడ్డకి చెడ్డ వస్తుంది. 100 జన్మ ఆ పూర్వజన్మ సుకృతి ఏదో సడన్ గా అలా నేర్పుకెళ్తాను. అప్పుడు ఇవి ఏం చేసిందంటే, అయితే రేపు చంపేస్తారంటే ఇది ఇప్పుడు నా పెళ్లి పే చేయటండి, ఈ గొర్రెలు మేకల్ని చంపేయండి, ఈ చేపలు అండి. ఈ గొడవ అంతా చూసి ఆ రాత్రి అందరూ పడు నిద్రపోయిన తర్వాత విడిచిపెట్టి పారిపోయింది ఈ మేకలను బతికించడం కోసం. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లీవ్ ఫర్ అదర్ సోల్. కొంతమంది వాళ్ళ గురించి అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం ఎలాగో తెలియదు, ఇతరుల గురించి నిరంతరం ఆలోచిస్తారు. వాళ్ళ గురించి శాస్త్రంలో ఏమైందంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లీవ్ ఫర్ అదర్ సోల్. కొంతమంది వాళ్ళు ఏం కట్టుకున్నారు, ఏమి తింటున్నారు, ఆ పట్టింపు ఉండదు కొంతకం. వాళ్ళు ఏం కట్టుకున్నారు, ఏం బట్టలు వేసుకున్నారు, ఏమి తింటున్నారు, అలా పట్టింపు ఉండదు కొంతకం. శవరి వెళ్ళిపోయి తిరిగి ఈ మతంగ మహర్షి ఎవరన్నారు, చివరికి వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ మతంగ మహర్షి దగ్గరికి వచ్చింది. మతంగ మహర్షి సేవ చేసుకో, మంచి గురువు దగ్గరికి వచ్చింది, ఆ పూర్వపుణ్యం అలా తీసుకొచ్చింది. అంచేత అక్కడికి సేవ చేసుకున్న తర్వాత శబరి, నేను రేపు వెళ్ళిపోతున్నాను, శబరి రేపు వెళ్ళిపోతున్నాను, మీరు ఎక్కడికైతే వెళుతున్నారో అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళండి శబరి, రేపు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో చెప్పమంటావా. ఏ ఇద్దరు కలిసి ప్రయాణం చేసేది కాదు, నిజమే నాకు సేవ చేశావు నువ్వు, కానీ నేను తీసుకెళ్లాలని అనుకున్నావు. ఏ ఇద్దరు కలిసి రేపు నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పమంటావా, ఏ ఇద్దరే కలిసి ప్రయాణం చేసేది కాదు, రేపు అక్కడికి వెళ్ళిపోతాం. మరి నా మాట ఏంటి, నువ్వు పుణ్యాత్మరాలు అమ్మా, నేను గురువునైనా నాకంటే నువ్వు అదృష్టవంతురాలు, నాకంటే నువ్వే అదృష్టవంతురాలు. మేము భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఎఫర్ట్ చేస్తున్నాం, ప్రయత్నం చేయకపోతే ఫలించదు. ఏదైనా ఫలించాలంటే ప్రయత్నం చేయాలి, సోమరకేమి రాదు. ఏదైనా యుగంలో సాధించాలన్నా పరంలో సాధించాలన్నా ప్రయత్నం చేయాలి. నేను ప్రయత్నం చేస్తున్నాం, ఎవరి నీకు ప్రయత్నం అక్కర్లేదు. నువ్వు దేవుడి దగ్గరికి నువ్వెళ్ళక్కర్లేదు, దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ఇలా రామచంద్ర నువ్వు ఎక్కడ ఆశ్రమం విడిచిపెట్టకు, ఈ ఆశ్రమం చూసుకుంటూ ఆశ్రమంలో భోంచేసి ఆశ్రమంలోనే కాలక్షేపం చేయ. శ్రీరాముడు భగవంతుడు అయినటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి నువ్వెళ్ళక వెతుక్కుంటూ ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను తరింపు చేస్తాడు, నీకు మోక్షం ఇస్తాడని చెప్పి అది శబరి యొక్క పుణ్యం. అది శబరి యొక్క పుణ్యం అంటే, శబరి మామూలుగా కనిపించినా మనకి ఆ శరీరం కనిపిస్తుంది. ఏ మనిషిని చూసినా ఆ శరీరం కనిపిస్తున్నాను, లోపల లోపల నిర్మలత్వం, లోపల శాంతి, లోపల జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క వైభవం అది నాకు జ్ఞాననేత్రం ఉంటేనే కానీ మీలో ఉన్న జ్ఞానాన్ని నేను చూడలేదు. ఆ వైభవం నాకు కనపడదు, మీలో ఉన్నా నాకు కనపడదు. మీరు ఏదైనా వైభవం ఉందనుకోండి, ఏదైనా సౌందర్యం ఎవరేసాం, మీరు ఏదైనా ఉర్రవే సౌందర్యం ఉందనుకోండి, అది ఆ చూసే శక్తి దాకా లేనప్పుడు మీలో ఉన్నా నాకు కనపడదు. మీలో మంచి ఉంటే నాలో ఆ మంచి లేకపోతే ఏం, మీలో ఉన్న మంచి నాకు కనపడదు, ఏం చదువు నాలో లేదు కాబట్టి. మనలో ఏది ఉందో లోకంలో కూడా అదే కనిపిస్తాను. ఎందుకు చెప్పేది ఏంటంటే, మీరు వేరు వేరే వేరైనా భేద బుద్ధి ఉన్నంతకాలం, సెపరేట్నెస్ ఉన్నంతకాలం మిమ్మల్ని చూసి నేను భయపడతాను, నేను చూసి నన్ను చూసి మీరు భయపడతారు. మీరు నేను ఒకటే, మీరు నేను ఒకటే, మీలో నేను ఉన్నాను, నాలో మీరున్నారు అని పొడి పొడి మాటలు చెప్తే సరిపోదు, పుస్తకాల్లో చదివితే సరిపోదు. అది అనుభవిక వైద్యం, అది బుద్ధితో అర్థం చేసుకుంటే సరిపోదు. అవగాహన చేసుకోవడానికి, అనుభవంలోకి రావడానికి ఇండియాకి అమెరికాకి ఎంత దూరం ఉందో, ఒక విషయాన్ని బుద్ధితో అర్థం చేసుకోవడానికి అనుభవంలోకి రావడానికి అంత తేడా. అంటే అండర్స్టాండింగ్ వెరీ ఎక్స్పీరియన్స్ వెరీ, అండర్స్టాండింగ్కి ఎక్స్పీరియన్స్కి చాలా తేడా. అండర్స్టాండింగ్ వల్ల పరమాత్మ అందడు, ఎక్స్పీరియన్స్ వల్ల అందుతాడు. అండర్స్టాండింగ్ వల్లే కనుక పరమాత్మ అందితే ఇవాడి మేధావులు అందరూ ఇవాడికి దేవుణ్ణి తెలుసుకుని ఉండేవారు. అండర్స్టాండింగ్ సాధ్యం కాదు, ఎక్స్పీరియన్స్కి సాధ్యం. అయితే నీకు వేరు బుద్ధి అని చెప్పు, ఆ కోరిక కలుగుతూ ఉంటాం అంతా ఒకటే. ఇప్పుడు మనం బంగారాన్ని చూసామనుకోండి, ఆ బంగారాన్ని చూస్తే మనం చాలా ఇష్టపడతాం. ఎక్కడైనా బంగారం కనిపించింది అనుకోండి చాలా ఇష్టపడతాం, అలా చూస్తాం ఇష్టపడతాం. తర్వాత ఎక్కడైనా మట్టి ముద్ద కనిపించింది అనుకోండి దాని మీద అగౌరవంగా చూస్తాం. బంగారాన్ని గౌరవంగా చూస్తాం, ఎక్కడైనా మట్టి ముద్ద కనిపిస్తే అది అగౌరవంగా చూస్తాం. ఇవన్నీ కూడా మన బుద్ధి కల్పించుకున్న కూడలు. మట్టి తక్కువని, రాయి తక్కువని, ఈ బంగారం ఎక్కువని, ఇవన్నీ కూడా మన ఊరికే మన బుద్ధి కల్పిస్తాను అంతే. అందుచేత మన అందరికీ ఒక ఆయన ఉన్నాడు, మన అందరికీ ఒక ఆయన ఉన్నాడు. వాడే పరమేశ్వరుడు, వాడే సర్వేశ్వరుడు, వాడే సర్వోజ్ఞుడు, వాడే ఈశ్వరుడు, వాడు మన అందరికీ ఆయన, వాడు మన అందరికీ ఆయన. ఆయన మాట వదిలేయండి, నీ ఆయన నీకు ఒకటని నీకు తెలియటలేదు. నీకు 90 రహస్యాలు ఉంటాయి ఒకరికొకరికి మధ్యలో. నీ ఆయన మాట వదిలేయండి, నీ ఆయనకి నీకు మధ్యలో కూడా 90 రహస్యాలు ఉంటాడు. ఎవరు లెక్క ఉంటే వాడదే, ఎవరు లెక్క ఉంటే వాడదే, ఎవరి ఖర్చులు ఆడదే, ఎవరి మేనేజ్మెంట్ ఆడదే, ఎవరి ప్రాపర్టీ ఆడదే. నీ ఆయన మీరు ఒకటని అనుకోలేరు. ఆయన వదిలేయండి, ఆ పైన ఉన్న ఆయన వదిలేయండి, నీ ఆయన మీరు ఒకటని అనుకోలేరు. అంచేత మనకి రక్షణ లేదనిపిస్తుంది. నీ ఆయన మీరు ఒకటేన భావం లేదు, మరానే నీ ఆయనకు ప్రాపర్టీ ఉండి నీకు లేకపోతే ఏంటి నా మాట ఏంటి, నాకు రక్షణ ఏది, నాకు ప్రొటెక్షన్ ఏది అంట తిరగబడతారు మీరు కూడా. మరి మొత్తం ఆస్తి అంతా ఆడు మగవాళ్ళకి ఇచ్చేసి ఆడవాళ్ళకి ఆస్తి లేదు, మీరేమవుతారు అని ఇటువంటి భేదాలన్నీ మనకు తెలుస్తున్నాయి. ఇంకా నీ ఆయన మీరు ఒకటేనే భావం లేనప్పుడు మా ఆయన మన ఒకటేనే భావన ఎలా వస్తుంది, రానే రాదు. కానీ ఆ భావన వచ్చే వరకు, ఆ భావన వచ్చే వరకు మనల్ని అశాంతి బాగా. ఆ పరమేశ్వరుడు నువ్వు నిరంతరం అర్జున మరి స్మరించబోయా, నీకేం పని, నీ పని ఇంటికాడ పని అనేది చూసుకో, నీ వ్యవహారాలు ఏదో నువ్వు చూసుకోవు. పొట్టిచ్చావు భగవంతుడు మనకు శరీరం వచ్చింది, అదే శరీరం వచ్చాక పొట్ట వస్తుంది, ఆ పొట్ట పోషించుకోవడానికి ఏదో కృషి, వ్యవసాయమో ఉద్యోగమో కాంట్రాక్టరో ఏదో ఒకటి ఏదో కృషి చేసుకోవాలి. ఆ కృషి దానికంటే ఈ పొట్ట వెళ్ళడానికి కృషి చేసుకోవాలి. నీ దేహయాత్రకు మరి సరిపడి పని చేసుకుంటూ ఏ విషయంలోని ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా అతిగా ఉండకుండా మధ్య మార్గంలో ప్రయాణం చేసి, మధ్య మార్గంలో ప్రయాణం చేసి ఏం చేయాలంటే ఆ మిగతా కాలానంతా నాకు ఇష్టమైన పని చేస్తూ, నాకు ఏ పని అయితే ఇష్టం అది చేస్తూ, నన్ను స్మరిస్తూ, నా నామాన్ని స్మరిస్తూ, నా రూపాన్ని ధ్యానం చేస్తూ నీకు మరి నాలో ఐక్యం అవ్వటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంతకంటే మించిన పని నీకేముంది, నాలో ఐక్యం అయ్యటాన్ని నువ్వు పని చేస్తే. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి, నీ బుద్ధికి సార్థకం, నువ్వు బుద్ధి ఏం చేయాలంటే ఆ వేరు భావన మనకి స్థిరపడిపోయింది. నువ్వు నన్ను స్మరించి 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 నాలో ఐక్యమైతే నీకు నాకు భేదం లేదు. నాలో ఎప్పుడైతే ఐక్యమయ్యో అప్పుడు నీకు నాకు భేదం లేదు. అంచేత కొంతమంది చూడండి, ఆ భర్తకు ఏదైనా ఉంటే నీకు ఉంటే మాకు ఉన్నట్టే కదా అంటారు. కొంతమంది ఆ భర్తకు ఏదైనా ఉందనుకోండి, నీకుంటే మాకు ఉన్నట్టే కదండి, ఉరికే అలా అంటా ఉంటారు. ఉరికే మర్యాదకు లోపల ఉండే లేకపోతే మర్యాదకు ఏదో అలా అంటా ఉంటారు. ఈ మధ్యన భార్య భర్త ఇద్దరు యాత్ర కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్తే ఆ భార్య కొంచెం ఖర్చు పెట్టింది, అంటే ఈ టికెట్లు కొంటాను ఉంటారు. ఆయన అంటున్నాడు, నా దగ్గర ఈ హ్యాండ్ మావిడి కొనేసిన టికెట్లు నేను ఇచ్చేయాలని అడుగు డబ్బు అంటున్నాడు. ఆవిడకి డబ్బు ఇవ్వకపోతే ఆ డబ్బు నేను తినేసాను పైకన్నా పైన లోపల అనుకుంటుందేమో అంటున్నాడు. అది ఓ భార్య భర్తల దగ్గర కూడా ఎంత దూరం ఉందో చూడండి ఆశ్చర్యం. ఇంకా సమాజంలో ఎంత దూరం అంటున్నాడు ఆవిడ. ఆయన అంటున్నాడు, ఏమైనా టిక్కెట్లు అయ్యి మా ఆవిడ కొనేసిందండి కాశీ వెళ్ళడానికి, డబ్బు ఎగటాలేదులేండి, నన్ను అడగకపోయినా ఇచ్చేయాలి కదా, అడగకపోయినా ఇచ్చేయాలి కదా, ఇవ్వకపోతే మరి ఏంటి మా ఆయన కూడా నేను మోసుకెళ్ళాను మనసులో అనుకుంటుందేమో అంటున్నాడు. అనుకుంటే అనుకో అంటే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యనే ఇంత ఏకత్వం, ఇంత అనేకత్వం ఉన్నప్పుడు, ఇంత భిన్నత్వం ఉన్నప్పుడు పరమేశ్వరుడితో వైక్యం అవటం ఎంత కష్టం మీరు చూడండి. అందుకు చెబుతున్నాను ఆ పరమేశ్వరుడితో మాకు వర్ణిస్తూ రావటం కూడా. అందుకే స్వామివారి గీతలు ఏమంటున్నారంటే, మాం ఏకం శరణమురయ్య. ఇవి మనకి బుడబొక్కల మీద మాటలకి, నీకు పేపర్లో న్యూస్ పేపర్లో రాసి మాటలు చూస్తే అన్ని సత్యం కింద ఉంటాయి. న్యూస్ పేపర్లో మాటలు మీరు చూస్తుంటే అని నిజమనిపిస్తుంది, భగవంతుడు చెప్పిన మాటలు అబద్ధాలు అనిపిస్తాయి మీకు. మాం ఏకం శరణం రజ, నువ్వు నన్ను శరణ వేడుక, నేను అన్నాన్ని పూర్తిగా విశ్వసించు, నా అనుగ్రహాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయ, నేనైతే ఏదైతే వద్దనది మానే, ఏదైతే చేయమని చెప్పానో అది చెయ్యి. విధి నిషేధం, విధి నిషేధము, చెయ్యకూడని పని చేయవలసిన పని చేయటం మానకూడదు. జీవుడు ఏ పని అయితే నువ్వు చెయ్యాలో ఆ చేసే పని మానకూడదు, డ్యూటీ మానకూడదు, చెయ్యకూడదు చేయకూడదు. చెయ్యకూడదు చేస్తే అంతో పొరపాటు, చేసి మనం చేయవలసిన డ్యూటీ మానేయటం కూడా అంతే పొరపాటు. ఒకవేళ మన భగవంతుడు ఈ శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పనిలో చేస్తేపోవటానికి, ఆ పనిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే, భగవంతుడు సర్వజ్ఞుడు కదా, రాబోయే జన్మలో మళ్లీ నీకు శరీరాన్ని ఇచ్చి నువ్వు ఏదో శరీరం అనే కట్టుడానికి కట్టేసి, ఏ పని అయితే మీరు ఈ జన్మలో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేశారో దాని ఆ పని మీ చేత బలవంతాన్ని వడ్డీతో సహా చేయిస్తాడు వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు బలీయమైన శక్తి. అంతా మనం లేనే లేవు, అంతా ఈశ్వరుడే. మనం ఏమనుకుంటున్నాం అంటే ఆయన లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. ఆయన లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఉన్నది ఆయన మనం లేము. ఆయన ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబెడితే అక్కడ నిలబడాలి, ఎక్కడ ఎలా నడవమంటే అలా నడవాలి. ఇప్పుడు చూడండి, మనందరం ఏదో పనులు సంకల్పం, ఏదో పనులు ఏదో అనుకుంటా ఉంటాం, అనుకుని అన్ని జరగటాలి. మరి మనమే ఈశ్వరుడు అయితే ఎందుకు జరగటాలేదు, జరిగిపోవాలి కదా. మనం అనేక పనులు అనుకుంటున్నా, ఈ పని చేయరా ఆ పని చేయాలని, కొన్ని పనులు అసలు ఎంత ప్రయత్నం చేసినా జరగవు. ఇంచేత అది ఆ జీవుడికి ఆ కర్మ ఫలితం జీవుడి చేతిలో లేదు, కర్మ ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉంది. కర్మ ఫలితం ఈశ్వరుడి చేతిలో ఉంది, జీవుడి చేతిలో కర్మ ఫలితం లేదు. వీడి ఫలితం, వీడి పని చేయడానికి పనికి వస్తాడు, కానీ ఫలితం ఎంత వస్తుంది, తక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి అది నిర్ణయించేవాడు ఈశ్వరుడు. నీకు యజమాని ఈశ్వరుడు, నీకు స్వామి ఈశ్వరుడు, నీకు భర్త ఈశ్వరుడు, నీ ప్రభు ఈశ్వరుడు. ఆయన నిర్ణయం ప్రకారం నీకు ఫలితం వస్తుంది. ఆ పని నేను చెయ్యాలా, ఆయన ఫలితం ఇస్తాడా, బాగా ఉంది వేదాంతం బాగా ఉందని మొత్తానికి పని మానేస్తాడేమో మానేయొద్దని చెబుతున్నాడు పరమేశ్వరుడు. అదే నేను కష్టపడటం ఏంటి, ఆయనేమో ఫలితం నిర్ణయించడం ఏంటి అని మీరు అనుకుని, ఫలితం ఆయన చేతిలో ఉంది, చాకరీ నా చేతిలో ఉందని అనుకుని మీరు అనుకుని మీరు చేయవలసిన డ్యూటీ మటుకు మానదు. ఎప్పుడు కూడా డ్యూటీ కాంచి డ్యూటీలోంచి మనం ఎస్కేప్ అవ్వకూడదు. డ్యూటీ చేయటంలోంచి మనం ఎస్కేప్ అవ్వటం లేదు. అంచేది మనకి ఎంత మీకు భాష సదుపాయాలు, ఎంత ఐశ్వర్యం ఉన్నా, నీకు ఇంట్లో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా, బాడీకి ఎన్ని బయట మీకు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా సైన్స్, ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా మీ సైన్స్, మీ శరీరాన్ని సుఖపెట్టడానికి ఉపయోగపడతాయి. కానీ నీకు జ్ఞానాన్ని ఇవ్వు, శాంతిని ఇవ్వు, సుఖాన్ని ఇవ్వు, మోక్షాన్ని కూడా ఇవ్వు. జ్ఞానం అనేది అది మనం ఎప్పుడు కూడా ఆ అనుభవం హృదయంలోనే వస్తుంది, మెదడులో రాదు. మెదడుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ పరమేశ్వరుడు తాలూకు అనుభవం, ఆ జ్ఞానం తాలూకు అనుభవం, ఆ మోక్ష అనుభవం ఎప్పుడైనా హృదయంలోనే స్ఫురిస్తున్నాయి. అది ఏ ఇంద్రియాల్లోనూ రాదు. అది హృదయంలో స్ఫురించాలంటే రోజు కొద్ది సూర్యుడు ఉదయించగానే సూర్యుని కొంతమంది ఎలా ప్రార్థిస్తారంటే, మాకు ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, ఏ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం ద్వారా కూడా పొరపాట్లు జరగకుండా సూర్య భగవానుడా మమ్మల్ని ఆశీర్వదించు. మమ్మల్ని అలా ఆశీర్వదించకపోతే మా హృదయంలో ఈశ్వరుడు అనుభవంలోకి రాడు. మాకు చాలా ఇంద్రియాలు ఉన్నాయి, ఒక ఇంద్రియం కాదు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, చాలా ఇంద్రియాల ద్వారా. ఎవరైనా మనం మంచి చేసుకున్నా చెడ్డ చేసుకున్నా ఇంద్రియాల ద్వారానే. అయితే ఇంద్రియాలు చాలా ఉన్నాయి, ఈ ఇంద్రియాల్లో ఏ ఒక్క ఇంద్రియం ద్వారా కూడా పొరపాటు జరగకుండా ఉండుగాక ఆ శక్తిని నువ్వు ప్రసాదించని. రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే ఈ రకంగా సూర్య భగవానుని ప్రార్థిస్తారు. కొంచెం ఇంద్రియ నిగ్రహం కోసం సూర్య భగవానుని కూడా ప్రసాదిస్తా ఉంటారు. అది చదివి నువ్వు అర్జున ఉరికి జన్మ గడిచిపోతే గడిచిపోయింది అనుకోకు, నువ్వు పూర్వజన్మలు చాలా వెళ్ళిపోయినాయి, రాబోయే జన్మలో మనకు ఉన్నాయి. నీకు నాకు పూర్వ నీ ఆయన కూడా కలుపుకున్నాడు, నీకు నాకు జన్మలు వెళ్ళిపోయినాయి, చాలా జన్మలు ఇచ్చాం, ఇంకా రాబోయే జన్మలు ఉన్నాయి. కానీ నీకు నాకు తేడా ఏమిటంటే, గత జన్మలేని ఎక్కడ జన్మించాము, ఏ కుటుంబంలో జన్మించాము, ఏ పరిసరాల్లో జన్మించాము అన్నీ నాకు తెలుసు. కానీ నీకు పూర్వజన్మ ఒక జన్మ కూడా తెలియదు, రాబోయే జన్మ ఎక్కడ పుడతాము అని అది కూడా నాకు తెలుసు, నీకు తెలియదు. తేడా ఏంటంటే జన్మలు వెళ్ళిపోతున్నాయి, నాకు తెలుసును నీకు తెలియదు, అంతే తేడా, ఇద్దరికి అంతే తేడా. జన్మల మటుకు ప్రవాహం కింద వెళ్ళిపోతున్నావు. అయితే ఇది ఎప్పుడు అడ్డుపడుతున్నాం, శరీరం వచ్చిందంటే దుఃఖం తప్పనిసరిగా వచ్చేది. అసలు దేహానికి ప్రారంభం వెనకాల మనకు అనిపించవలసిన ప్రారంభం రాకపోతే దేహం రాదు, దేహం రాదు. ఆ దేహానికి ఒకసారి ఒక టైంలో కష్టం వస్తుంది, ఒక టైంలో సంతోషం వస్తుంది, ఒక టైంలో ఆందోళన వస్తుంది, ఒక టైంలో ఏ అంటే ఒకసారి పుణ్య ప్రారంభం వస్తుంది, ఒకసారి పాప ప్రారంభం వస్తుంది. ఆ ప్రారంభం వచ్చినప్పుడు జీవుడు దుఃఖపడతాడు, పుణ్య ప్రారంభం వచ్చినప్పుడు సంతోషించి ఎగిరెగిరి పడతా ఉంటాడు, మళ్ళీ కింద పడతాను. ఎందుకు ఎగురుతాడంటే మళ్ళీ కింద పడాలి కదడు, కింద పడాలి. అవి వచ్చిన అప్సూ ఆ జీవ లక్షణాల్లో అప్సూ డౌన్స్ ఎప్పుడూ ఉంటాయి, జీవ లక్షణాలు అప్సూ డౌన్స్ ఎప్పుడు యూనిఫార్మ్గా యూనివర్సల్గా యూనిఫార్మ్గా జీవుడు ఉండలేడు, అది ఈశ్వరుడికే సాధ్యం. అంచేత నన్ను ఎందుకు స్మరించుకో, ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నావు. అంచేత నువ్వు నిరంతరము నన్ను స్మరించుకో, లవ్ నీకు అన్ని నీకు ఇంటికాడన్ని డబ్బు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండి బంగారం ఉండొచ్చు, వెండొచ్చు, నీకు అంగబలం ఉండొచ్చు, లేకపోతే ఇంకో అర్ధ బలం ఉండొచ్చు, ఎన్ని బలాలు ఉన్నా నన్ను శరణ వేడుక. నువ్వు నేనై ఉన్నాను అది నీకు తెలియటం లేదు, అందుకే నీకు జన్మ పరంపరలు అన్ని శరీరాలన్నీ వెంటాడుతున్నావు. అర్జున ఇప్పుడు నేను నువ్వు ఎవరై ఉన్నావు, నేనై ఉన్నాను, కానీ నువ్వు నేనై ఉన్నానన్న సంగతి నీకు తెలియటం లేదు, అందుకే నీకు తెలియటం కోసమే నన్ను స్మరించమంటున్నాను, నాకు ఇష్టమైన పనులు చేయమంటున్నాను. అంచేది నువ్వు నేనై ఉన్నాను, నువ్వు నేనై ఉన్నావు అంటే మరి ఇది నోటితో చెప్పుకుంటున్నాం, పుస్తకంలో చదువుతున్నాం, అనుభవంలో లేదు. ఆ అనుభవానికే ఈ సత్సంగాలు, ఈ గోయింగు టెంపుల్ గోయింగు టెంపుల్కి వెళ్ళి రావటం, యాత్రలకు వెళ్ళటం, సముద్రాల్లో మొలవటం, గురువుని ఆశ్రయించడం, తపస్సు చేయటం, మనస్సును నిగ్రహించుకోవటం ఇవన్నీ ఎందుకంటే మన ఆయన మనమేది తెలుసుకోవడానికి కోసం. ఇప్పుడు మా ఆయన వేరు, నేను వేరు, మా ఆయన వేరు, నేను అనుకుంటున్నాం కదా, ఆయన నేను, ఆయనకి నాకు భేదం లేదు, మా ఆయన నేను, మా ఆయన నేను అని నోటితో చెప్పడం కదా. వన్నెస్ లోపలికి వస్తే అప్పుడు మోక్షం. అది నోటితో చెప్తే కుదరదు. అది ఆ హృదయంలో అనుభవం రావాలి. ఆ హృదయంలో అలా అనుభవం రావాలి. అంటే మనకి కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? నన్ను చూసి నేను కోపగించుకోవడం, మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది. నన్ను చూసుకుని ద్వేషించుకోను, మిమ్మల్ని చూస్తే ద్వేషం వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది ఈ ద్వైత బుద్ధి? అంటే మా అందరం ఒకటైన సంగతి మనకు తెలియక వేరు బుద్ధి వల్ల ఇదంతా వస్తుంది. ఆ వేరు బుద్ధిని తొలగించుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఈ స్వస్థం గల ఒక భాగం. అది గమ్యం, అది ఆ సెపరేట్నెస్. ఈ జన్మలో కాకపోయినా ఆ రాబోయే జన్మలకైనా ఆ డ్యూయాలిటీ, ఆ ద్వైత బుద్ధిని అతిక్రమిస్తేనే కానీ మనకు మోక్ష సుఖం దొరకనే దొరకదు. ఆ ద్వైత బుద్ధి, నీ వేరు నేను వేరు అనే భావన, అది ఓవర్కమ్ చేస్తేనే కానీ అది మనకి ఆ మోక్ష సుఖం తెలియదు. మోక్ష సుఖం లోపల ఉన్నా అది మనకు అనుభవంలోకి రాదు, అది గోచరం కాదు. అందుచేత మనకి ఆ ఒకటి అవన్నీ ఫీల్ అవ్వాలి. మీరందరూ కూడా నేను మీకు అందరికీ ప్రార్థించేది ఏంటంటే, మీ దైనందిన జీవితంలోనే, మీ దైనందిన వ్యవహారాల్లోనే, మీ పనులు మీరు చేసుకుంటా ఉండండి. మీరు ఏదైనా ధనం ఉంటే ఇతరులకు సహాయం చేయొచ్చు, వైద్య సహాయం చేయొచ్చు, విద్యా సహాయం చేయొచ్చు. డబ్బు అందరికీ డబ్బు ఉంటుందా? అందరికీ డబ్బు ఉండదు. మాట సహాయం చేయొచ్చు. అయితే శబర గురువు గారు చేసినట్టు దేహంతో సేవ చేయొచ్చు. అసలు మంచి బుద్ధి మంచిది ఉండాలి కానీ ఏదైనా బుద్ధి మంచిది ఉండాలి కానీ అసలు బుద్ధి మంచిది అయితే ఇతరులకు సేవ చేయడానికి ఏదో మార్గం కనిపిస్తుంది. భగవాన్ అన్నారు, నువ్వు ఇతరులకు ఏది చేసినా, ఇతరులకు మంచి చెప్పావనుకో, ఇతరులకు ఏదైనా ధనం ఇచ్చావనుకో, ఇతరులకు ఏదైనా ఒక మాట సహాయం చేసావనుకో, అన్నీ కూడా నీకే వచ్చేస్తాయి. నీకు వచ్చేస్తాయన్న సంగతి నీకు తెలియక నేను ఇతరులను ఉద్ధరించాను, ఇతరులకు సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు. జరిగేది ఒకటి, అనుకునేది ఒకటి. మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారనుకోండి, అది 100 రూపాయల కింద మారిపోయి నీకే వచ్చేస్తున్నా. అది నీకు తెలియక వారికి ఇచ్చేసాను, వారికి ఇచ్చేసాను అనుకుంటున్నావు. అలాగే నువ్వు ఎవరికైనా మాట సహాయం చేసావనుకో, అందుకే మళ్ళీ ఇంకో సందర్భంలో నీకు ఎవరు అంతకంటే మంచి మాట సహాయం నీకు చేస్తారు. ఎవరు ఏ రూపంలో ఇతరులకి సహాయ సహకారములు అందించినా అవి తిరిగి నీకే వచ్చేస్తాయన్న సంగతి నీకు తెలిస్తే ఏదో సఫరింగ్ అయిపోయింది, ఏదో సాక్రిఫైస్ చేశాం, అవి ఇటువంటి పెద్ద పెద్ద మాటలు వాడుకోక్కర్లేదు. కానీ మనకి చిత్తశుద్ధి ఉండాలి, మనకి చిత్తశుద్ధి ఉండాలి. అది వచ్చిన పని మర్చిపోయాం. అసలు మనకి మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి అది వెళ్ళి ఎక్కడ పరమేశ్వరుడులో, ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపంలో ఐక్యం అవ్వాలి. మనకు భగవంతుని బుద్ధి ఇచ్చాడు. ఈ బుద్ధి ప్రయోజనం ఏంటంటే, ఎవడైతే ఈ బుద్ధిని మనకు ఇచ్చాడో ఈ బుద్ధిని అక్కడ ఐక్యం అవ్వాలి. అది మన కడసారి జన్మ ఇంకా మన శవాలను మోయక్కర్లేదు, ఇంకా పునర్జన్మలు రావు. మన ఎవరు శవాలను మోయక్కర్లేదు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ బుద్ధి మనకి అక్కడికి వెళ్ళి ఐక్యం, ఆ సోర్స్ లో ఐక్యం కావాలి. అయితే భగవంతుడు ఒకసారి మనకి భగవంతుడు ఇలా కష్టాలు తెచ్చిపెడుతున్నారు ఏంటి అనుకుంటారు. కష్టాలు తెచ్చిపెట్టడం కాదు, మీ మనసుని కక్కించడానికి అలా చేస్తూ ఉంటారు. నొక్కితేనే కానీ కక్కదు. అంటే ఒకసారి మీ మనస్సులో ఏదైనా ఫారిన్ మ్యాటర్ ఉంటే, ఇప్పుడు డాక్టర్ గారు చూడండి, మన కురుపుడే ఏదైనా పస్తు ఉందనుకోండి, నొక్కుతాడు ఆ కురుపుని, నొక్కుతాడు పస్తు బయటికి రావటానికి. చెవిలో గురుకు ఉందనుకోండి, ఆ గురికి తీసేస్తాడు వైద్యుడు. అలాగే మీ మనసులో ఏదైనా దోషాలు ఉంటే �ఆ దోషాలు పోవాలి. ఆ దోషాలు పోవటమే కానీ మీకు ఆత్మజ్ఞానం కలగదు. ఆ దోషాలను, అది ఆ దోషాలని కక్కించడం కోసం మీ మనసుని అప్పుడప్పుడు తలుపు సందు పెట్టినట్టు, తలుపు సందుల మధ్యలో పెట్టినట్టు నొక్కినట్టు నొక్కుతాడు. మీ అది అది ఆ బాధ. ఆయన మీకు ఆ బాధ ఎందుకు పంపిస్తున్నాడంటే, ఆయన కష్టం ఎందుకు పంపిస్తున్నాడంటే, ఆయన పంపించడం కూడా నీ కోసమే, నిన్ను అనుగ్రహించడం కోసమని కానీ నీకు తెలిస్తే ఈశ్వరుని పట్టుకు తిట్టవు నువ్వు. తెలివికి తిడతాం ఎలా చేశాడంటే అలా చేశాడని. అలా చేస్తేనే కానీ నీకు బుద్ధి రాడు. అంటికి అలా చేశాడు నీకు మామూలుగా అలా పుస్తకాలు చదవటం బుద్ధి రాదు అందరికీ. కొన్ని కొన్ని సంఘటనలతో కొన్ని ఒక మనిషిని ఒక ఇరుకులో పెడతాడు ఒకసారి. ఆ ఇరుకులో పెట్టి వాడి మనసులో దోషాలన్నీ కక్కించి అప్పుడు వాడు శుభ్రం చేస్తాడు. ఇవన్నీ కూడా ఒక ఈశ్వరి ప్రణాళికలు ఉంటుంది. ఇదంతా మనం అనుకో ఈశ్వరి ఈ సృష్టి, మీరు, నేను, ఈ జీవకోటి అంతా కూడా మనం అందరం తెగిపోయిన గాలి పటంలో లేవు. మొత్తం యావత్ క్రియేషన్ కూడా ఈశ్వర సంకల్పాన్ని బట్టి, ఈశ్వరు యొక్క ప్లానింగ్ బట్టే నడుస్తాను. అసలు ఈ ప్లానెట్లో ఆ శరీరం ఎక్కడ ఉండాలి? ఈ ప్లానెట్లోకి మన శరీరం వచ్చేసింది ఈ భూమి మీదకి. ఆ శరీరం ఎక్కడ ఉండాలి? ఏం పని చెయ్యాలి? అది ఆ శరీరం ద్వారా ఏం జరగాలి? ఏమైనా పవర్టీ అనిపించాలా, లేకపోతే ఐశ్వర్యం అనిపించాలా? ఆ శరీరం ద్వారా ఏం ఏం అధికారం రావాలా, ఇంకోటి రావాలా, ఉండాలా పోవాలా అనేది ఇదే కాదు. మీ శరీర ప్రాంతం, మీ కుటుంబం, మీ దేహం ఏ కుటుంబంలో పుట్టాలో కుటుంబాన్ని కూడా ఈశ్వరుడు నిర్ణయించి పంపిస్తాడు. ఇంకా మనం ఎక్కడున్నాం? ఇంకా మనం ఎక్కడున్నాం? ఇదంతా ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తున్నట్టు తెలియటం లేదు. అయ్యా మామి ఏకం శరణం వ్రజ, నన్ను శరణ వేడుకో, నా పట్ల నువ్వు భక్తి కలిగి ఉండు, నన్ను శరణ వేడుకో, నేను చెప్పిన పనులు చేస్తూ ఉండు. అంతేకాదు అని వద్దు ఎంచుకొని అడగకూడదు ఈశ్వరుడు. వద్దు అని వద్దనంటే మానే, నో అంటే మానేయటమే, ఎస్ అంటే చేయటమే. అంటే భగవంతుడి కంటే మన క్షేమం కోరేవాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో వాళ్ళు కూడా క్షేమం కోరరు అంత, అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడి కంటే జీవుడి యొక్క క్షేమం, భగవంతుడి కంటే మన క్షేమం కోరేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కూడా కోరరు. భగవంతుడి యొక్క ప్రతిరూపమే గురువు. మన ఇంట్లో వాళ్ళు కూడా అంత క్షేమం కోరరు. ఈశ్వరుడు మన మన పట్ల ఉన్నటువంటి ప్రేమ అటువంటిది, అది నోడుతోటి ఆ ఈశ్వరుని దయ, ఆ ఈశ్వరుని దయలో అటు ఇటు ఊసిరాడిపోతుంటే, ఆ ఈశ్వరుడు ఆగ్రహంలో మొలకలు వేస్తా అంటే ఇటుదా ఈ దయ, ఇటుదా ఈ కరుణ. ఎప్పుడు మనం అనుభవించలేదు ఈ కరుణని. అది అనుభవంలోకి వచ్చినప్పుడు ఈశ్వరుడు యొక్క వైభవం, ఆయన తాలూకు ఈశ్వరుడు యొక్క స్వరూపమే జ్ఞానం, ఈశ్వరుడు యొక్క స్వరూపమే చైతన్యం, ఈశ్వరుడు యొక్క స్వరూపమే వెలుగు, ఈశ్వరుడు యొక్క స్వరూపమే ఆనందం. చావు లేని స్థితి, పుట్టుకు లేని స్థితి అనే స్వరూపమైనది ఈశ్వరుడు స్వరూపమైనది. అందుచేత నేను మీ అందరి హృదయాల్లో నేను నిజమైన ఆత్మగా ఉన్నాను, నేను నిజమైన ఆత్మగా ఉన్నాను, గౌణమైన ఆత్మగా లేను, దేహగతమైన నేనుగా లేదు. దేహాలతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా, పరిసరాలతో సంబంధం లేకుండా మీలో ఒక చావులేని చైతన్యం ఉంది, చావులేని ఆత్మ ఉంది. అది ఎవరు అనుకుంటున్నారు? అది నేనై ఉన్నాను. మీరు లోపలికి వెళ్ళి నీకు అంతర్దృష్టి కలిగి, నీకు అంతర్ముఖం కలిగి మీరు అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది మా ఆయన నేనే ఒకటి అని. అప్పుడు వరకు తెలియదు, అప్పుడు వరకు వేరు బుద్ధి ఎవరిని విడిచిపెట్టదు, అప్పుడు తెలుస్తుంది ఆయన మన ఆయన అంటే ఇస్తాడు. ఆయనే మనకు భర్త. ఈ జీవకోటికి అందరికీ స్త్రీ దేహాలైనా పురుష దేహాలైనా జీవకోటికి అందరికీ పరమేశ్వరుడే భర్త. అంటే ఆయనలో ఐక్యమై వరకు ఈ శవాలను మూస్తూ ఉండబడుతుంది. ఇలా రాగం వస్తూ ఉంటుంది, ద్వేషం వస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఈ రాగద్వేషాలే, మనకు రాగద్వేషాలు లేవనుకోండి. ఇష్టమైన వస్తువు చూసినప్పుడు రాగం వస్తుంది, ఇష్టం లేని వస్తువుని చూసినప్పుడు ద్వేషం వస్తుంది. ఇవి లేవనుకోండి మనకి, మన మనస్సును చేలించి మన అడిగి చేలించదు. మీరు ఇప్పుడు మనస్సును చెలించకుండా యోగాభ్యాసాలు చేస్తున్నాం, ఏదో ప్రాణాయామం అంటున్నారు, ఏదో యోగం అంటున్నారు, ఏదో రకరకాలుగా చేస్తున్నారు, రకరకాల ప్రక్రియలు చేస్తున్నారు. ఇది మనసుని నిలబెట్టుకోవడం కోసం, అంటే మనసుకి ఏకాగ్రత తీసుకురావడం కోసం, మనస్సుకి పవిత్రత తీసుకురావడం కోసం, మనస్సుకి యోగ్యత తీసుకురావడం కోసం ఏదేదో చేస్తున్నాం, ఏదేదో ప్రక్రియలు చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ మనకి ఇష్టాలు లేకపోతే, రాగద్వేషాలు కనుక లేకపోతే, ప్రియ అప్రియములు లేకపోతే, ప్రియము అప్రియము ఇవి లేకపోతే, నీ యోగాభ్యాసాల కళ్ళు నీ మనస్సును చెల్లించమని అడిగితే చెల్లించదు. నీకు ప్రియము అప్రియము లేదనుకోండి, ప్రియాప్రియములు లేవనుకోండి, నీ మనస్సును అడగండి, ఏంటి నీకు వాండరింగ్ లేదు, నువ్వు ఎప్పుడు స్టిల్గా ఉంటున్నావు, ఎప్పుడు స్టిల్లే, కదలటం లేదు, నిలవటం లేదు, ఎప్పుడు చూసినా స్టిల్గా ఉంటున్నావు, నీకు వాండరింగ్ లేదు, అటు ఇటు కదలమున్నది కదవు, ఎడు చూసినా పతే, ఎడు చూసినా మా ఆయన, ఎడు చూసిన ఆయన అన్నప్పుడు ఇంకెడు చూసిన ఇంకెవరిని చూస్తే, ఎడు చూసిన ఆయన కళ్ళు మూసుకుంటే ఆయన కళ్ళు తెరిస్తే ఆయన, ఇంకెడు చూసిన ఆయన గోచరిస్తున్నాడు. నీ మనసు నీ మన ఎటు చూసిన ఆయన కనిపించినప్పుడు నీ మనసుకు వాండరింగ్ ఎక్కువ ఉంటుంది, ఏమి ఉండదు. అయితే నీకు ప్రియాప్రియముల వల్ల, ఆ రాగద్వేషాల వల్ల మనసుకు అంతర్దృష్టి రావటం లేదు, మనసుకు అంతర్ముఖం రావటం లేదు. అయితే గురువు నీకు చేసే సహాయం ఏంటంటే, నీకు ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆ గుహలోకి వెళ్ళటానికి, ఆత్మ గుహలోకి వెళ్ళటానికి, ఏ హృదయ గుహలు అయితే చైతన్యం ఉందో అక్కడికి వెళ్ళటానికి నీకు అంతర్ముఖత్వం లేకుండా, అంతర్దృష్టి లేకుండా అది సాధ్యం కాదు. అంతర్ముఖత్వం నేర్పిదే, లోపలికి నిన్ను తోలికెళ్ళిదే, అంటే నీ మనస్సుని హృదయంలోకి ఎలా తోలికెళ్లాలో నేర్పేవాడు గురువు. అలా నేర్పకపోతే అక్కడ ఏదో ఉంది, ఎక్కడ అదే ఉంది, ఆడు కడుపు నొప్పి తగ్గిపోయింది, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయింది, వీడికి పొట్ట నొప్పి తగ్గిపోయింది, వాడు గురువు కదా రాక్షసు. ఆడికి పొట్ట నొప్పి తగ్గిపోయింది, వీడికి మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది, గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, గురువు అంటే అందక అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. నీకు నీకు ఒకవేళ నీకు పొట్టనొప్పి తగ్గకపోయినా శ్మశానంలో పోతుంది పొట్టనొప్పి, నీ కాళ్ళు వంకరగా ఉన్నావు కాదు సరిగ్గా రాకపోతే శ్మశానంలో ఎలాగ. అయ్యా మనస్సును నిదానం చేయాలి. మీరు మనస్సును నిదానం చేస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్న దానికంటే బాగా జరుగుతాయి. మీరు నిదానంగా ఉంటే, క్వైట్గా ఉంటే, కూల్గా ఉంటే మీరు అనుకున్న పనులు మీరు అనుకున్న దానికంటే బాగా జరుగుతుంది. నిజమైన గురువు ఎవడంటే, మాకు ఈ గురువు ఈ స్థలం, ఈ గురువు సహాయం చేయాలి, ఇది ఈ గురువు అది చేయాలి ఆ చేయాలి. మీ స్థలంపుతోడు సంబంధం లేకుండా, మీ కువలికతోడు సంబంధం లేకుండా మీకు పనులు నెరవేర్చుకోవడే నిజమైన గురువు. తలంపు కూడా వేస్ట్, ఇంకా అది కూడా దానివల్ల కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీ తలంపుతోడు సంబంధం లేకుండా, నీ తలంపుతోడు సంబంధం లేకుండా, నీ ఎప్పటితోడు సంబంధం లేకుండా, అనుకోకుండా, న్యాచురల్గా, నార్మల్గా నీ కోరికలు నెరవేర్చడానికి సహాయ సహకారములు అందించేవాడు గురువు. నీ తలంపు కూడా వేస్ట్ చేయక్కర్లేదు. తర్వాత ఆ గురువు కూడా నా వాళ్ళు వీళ్ళకి ఉపకారం జరిగిందని తలంపు నీకు రానివాడు వాడు గురువు. ఒకవేళ వాడి వల్ల జరిగినా వాడి వల్ల జరిగిందని తలంపు కూడా మీకు రానివ్వడు. ఇచ్చేది మనకు కొన్ని కోరికలు నెరవేరుతాయి, కొన్ని కోరికలు నెరవేరవు. నెరవేరే కోరికలు ఎందుకు నెరవేరుతాయో, నెరవేరని కోరికలు ఎందుకు నెరవేరటం అది మనకు తెలియదు. మనకి జ్ఞానం ఆడు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు తెలుసు. ఒకసారి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ కోరిక నెరవేరినప్పుడు ఇస్తాడు. ఎందుకంటే మీ మంచి కోసం, మీ సుఖం కోసం, మిమ్మల్ని ఒడ్డుకు తీసుకురావడం కోసం కొన్ని ఆపు చేసి ఉంచుతాడు. అంటే మీరంటే ఇష్టం లేక కాదు, మీరంటే ఇష్టం లేక కాదు, అంటే మిమ్మల్ని మీకు ఆయన స్వరూపం, ఆయన ఈశ్వరుడి స్వరూపం జ్ఞానం, ఈశ్వరుడి స్వరూపం బ్రహ్మం, ఈశ్వరుడి స్వరూపం శాంతి, ఈశ్వరుడి స్వరూపం సుఖం, అందులోకి మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి ఆ జ్ఞాన సముద్రంలో, ఆనంద సముద్రంలో, ఆ సుఖ సముద్రంలో మిమ్మల్ని అక్కడ గెంటికెళ్తారు. కొన్ని కోరికలు నెరవేరకుండా ఆపు చేస్తాడు, కానీ మీ మీద ఇష్టం లేక కాదు. ఆ కోరికలు నిజంగా నెరవేర్చే మీరు పాడైపోతారు, భౌతికంగానే పాడైపోతారు, ఆధ్యాత్మికంగా కూడా పాడైపోతారు. ఈ మధ్యలో పెద్ద మనిషి అన్నాడు, నేను భగవంతుని చాలాసార్లు ధనం అడిగానంటే చాలాసార్లు ఇవ్వలేదు, నాకు ధనం తక్కువగా ఉంది, అసలు లేని వాడిని కాదులేని తక్కువగా ఉంది, తక్కువగా ఉంది, తక్కువగా ఉంది అనుకునే వాడిని, ఏంటి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఇంతకంటే పనికిరామా, చాలా తక్కువగా ఉంది డబ్బు అని అనుకునే వాడిని, అప్పుడు నాకు పేకాట అలవాటు ఉండేది. ఆ పేకాట అలవాటు పోయే వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదంటే ఆ పేకాట అలవాటు నెమ్మది వదిలేశాను, మామూలుగా వదిలేశాను పేకాట అలవాటు. ఇప్పుడు డబ్బు ఇచ్చేస్తున్నాడు, అప్పుడు పేకాట అలవాటు ఉన్నప్పుడు నాకు ఇవ్వకుండా ఉంటే మంచిది ఇచ్చింది, అది పేకాటకు పడి మొత్తం డబ్బు అంతా. అప్పుడు ఆపు చేసి ఉంచాడు, ఈ పేకాట అలవాటు పోయిన తర్వాత ఇవ్వటం మొదలు పెట్టాడు. ఆ ఈశ్వరుడు యొక్క కరుణ అటువంటి నిజంగా నాకు పేకాట అలవన్నప్పుడు ఈశ్వరుడు డబ్బు ఇవ్వటం ప్రారంభిస్తే శుభ్రంగా పాడే ఇహానికి పరానికి పనికి రాకుండా పోదురా. అంటే ఈశ్వరుడు ఎందుకు చేస్తున్నా మనం ప్రశ్నించకూడదు. ఈశ్వరుడు ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేయటం లేదు ఆయన దగ్గర ఆయన చూసుకుంటాడు. ఆయన ప్రణాళికను బట్టి ఆయన చూస్తూ ఉంటాడు. ఏ సంఘటన జరిగినా మన మంచి కోసమే, ఏ సంఘటన జరిగినా మన మంచి కోసమే చేస్తున్నాడు అనేటువంటి ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ ఈశ్వరుడి పట్ల మనం ఎప్పుడు ఉండాలి. మనకు చెడ్డ జరిగిన ఏదైనా చెడ్డే జరుగుతుంది కూడా మనం, ఈ చెడ్డ ఏంటి ఇలా చెడ్డ జరిగింది, ఇలా చెడ్డ జరిగిందని అనుకుంటాం, చాలిస్తుంది అనుకోండి, ఈ చెడ్డ మరొక మంచికి దాడి తీస్తుందని మీకు తెలియకపోవటం అలా అనుకుంటా ఉంటారు. మీకు ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి, ఎందుకు ఇలా జరిగింది చాలిస్తంగా రిపీటెడ్గా అనుకుంటారు. కానీ ఈ చెడ్డ మరొక మంచికి మీకు దాడి చేస్తుంది, మరొక మంచికి మిమ్మల్ని తీసుకెళ్తుందనే విషయం తెలియకపోవటం వల్ల అలా కంగారపడతారు, తొందరపడతారు. మీరు యాది చేసిన వస్తుంది, మిమ్మల్ని మీరు కంగారు పెట్టుకుని అనారోగ్యానికి గురవుతారు. తర్వాత మన శరీరాన్ని మానసుని జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా తయారు చేయాలి. అంటే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు కదా, వాడిని అరుంబులోకి తెచ్చుకోవడానికి ఈ రెండు ఫిట్ అవ్వాలి. ఏ రెండు ఫిట్ అవ్వాలి? ఈ శరీరం ఫిట్ అవ్వాలి, మనస్సు ఫిట్ అవ్వాలి. అని చెప్ప మనం జనరల్గా మనం ఎక్కువ తింటున్నాం, మనకు కావాల్సిన దానికంటే జనరల్గా ఎక్కువ తింటున్నారు అందరం. ఈ మధ్యన ఎవరు అంటున్నారు, మా హస్బెండ్ ఈజ్ వెరీ గుడ్ ఈటర్ అంటారు. మా హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఈటర్ అంటే మనకు కావాల్సిన దానికంటే మనకు కావాల్సిన దానికంటే జనరల్గా ఎక్కువ తింటున్నాం. అందరూ జనరల్గా ఎక్కువే తింటారు, మనకు అవసరం, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే తింటాం మనం. దీనివల్ల ఏంటంటే ఫుడ్ ఖర్చు అయిపోతుంది, మనకు అనారోగ్యం, ఇంకోళ్ళకి వెళ్ళి ఫుడ్ ఆగిపోతాం, ఇంకోళ్ళు తినే ఫుడ్ ఆగిపోతాం. తర్వాత అజీర్తి బాధ వల్ల కూడా రోగాలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ తినేయటం వల్ల కూడా రోగాలు వస్తాయి, ఎక్కువ తినేయటం వల్ల తమ్మగుణం వస్తుంది. అంటే శంకరాచార్య మొదటి ఆచార్య, ప్రథమ ఆచార్య, ది గ్రేట్ ఆచార్య అని ఏం చెప్పాడంటే, నీకు శరీరం మీద ఎక్కడైనా పుండు పడింది అనుకో, శరీరం మీద ఎక్కడైనా పుండు పడితే ఆయింటి మెట్టి మొత్తం శరీరం అంతా రాసేసుకోవు. ఎక్కడైతే పుండు పడిందో అక్కడే ఆయింటి మెట్టి పెట్టుకుంటా, పెన్సిల్ ఆయింట్మెంట్, అందుకని మొత్తం అంత శరీరం అంతా రాసేసుకోవు. అలాగే మా ఎక్కడైతే పుండు ఉందో అలాగే అక్కడే ఆయింట్మెంట్ ఎందుకు అప్లై చేస్తున్నావు, అలాగే నీకు ఎంతవరకు ఆ ఆకలనే పుండికి సరిపడే అన్నం పెట్టాను. ఆకలి అనేది కూడా ఒక రోగం, ఆకలి అనేది కూడా ఒక రోగమే. రోగానికి ఎంత మందు వాడతావు అంతే వాడతావు, కానీ ఎక్కువ మందులు వాడేవు, ఎంత అవసరమో అంతే వాడతాం మందు. అలాగే ఆకలి అనే రోగానికి దానికి సరిపడే అన్నం పెట్టు, అందుకంటే ఎక్కువ పెట్టద్దు. అంటే శరీరం నిలబెట్టుకోవడానికి మట్టుకే అన్నం తినం. కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ తినేస్తే ఎక్కువ బలం వచ్చేస్తున్నామంటారు. ఎక్కువ తింటే ఎక్కువ బలం రాదు, ఒళ్ళకాట్లోకి వెళ్ళిపోతాం అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ తినేస్తే బలిసిపోతామో, ఎక్కువ తింటే వచ్చేస్తే ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది ఎక్కువ తింటాం. మన శరీరంలో అన్ని అవయవాలకి రోగాలు, ఈ సెంటర్ పొట్టలో నుంచి అన్ని రోగాలు వస్తాయి. ఈ పొట్టే కేంద్రం, ఏ రోగం వచ్చినా జంక్షన్ పొట్టలోంచి అన్ని రోగాలు వస్తాయి. అయితే నువ్వు శరీరానికి సరిపడే శరీరం నిలబెట్టడానికి అది నువ్వు పెడుతూ ఉండు. తర్వాత నువ్వు శరీరానికి రుచి కోసం ఏది తినకు, శరీరానికి అవసరమైంది తిన, కానీ అవసరమైంది తిను, కానీ రుచి కోసం ఏది తినదు. రుచి కోసం తినటం మొదలు పెడితే మన మనస్సు మళ్ళీ బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. నువ్వు శరీరానికి ఎంత అవసరమో అంత తిను, కానీ రుచి కోసం ఏది తినదు. అప్పుడు శరీరాన్ని అలా మెయింటైన్ చేసుకురావు. నీ హెల్దీ బాడీలో అంటే ఈ రెండు ఆరోగ్యాలు నువ్వు చూసుకోవాలి, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. ఈ శారీరక ఆరోగ్యం చూసుకుంటా అంటే, మానసిక ఆరోగ్యం చూసుకుంటా అంటే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటే శరీరం ఉన్నా లేని వాడితో సమానమే, మనస్సున్నా మనస్సు లేని వాడితో సమానం. ఈ రెండు ఆరోగ్యాలు మనం కాపాడుకుంటే శరీరం ఉంది కానీ ఉన్నా లేని వాడితో సమానం, మనస్సు ఉంది మనస్సున్నా లేని, ఆ మనస్సున్నా లేని 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 మనస్సు ఏం చేదంటే, నీ మెంటల్ హెల్త్ బాగుందనుకో, నీ మానసిక ఆరోగ్యం బాగుందనుకో, ఏదైనా అవసరమైతే చింతిస్తుంది, అవసరమైతే ఏదైనా సబ్జెక్ట్ అవసరమైతే ఆలోచించమంటే ఆలోచిస్తుందండి, అవసరం లేదు అది ఆలోచించొద్దు, అతిగా ఆలోచించొద్దు, అతిగా ఆలోచిస్తే పెచ్చోళ్ళు అయిపోతాం, అయితే నువ్వు ఎక్కువ ఆలోచించదు, సరిపడ ఆలోచించంటే సరిపడ ఆలోచించి మానేస్తా. మనం ఎక్కువ ఒకసారి ఎక్కువ ఆలోచిస్తే పెచ్చోళ్ళ కింద అయిపోతాం. అప్పుడు ఏంటి మనస్సు మనం ఇప్పుడు నువ్వు ఆలోచించావు కదా సరిపోతుంది, ఆలోచన సరిపోతుంది, మరీ అంత ఎక్కువగా ఆలోచించి అక్కడ సరిపోతుంది. ఆలోచన అంటే మనస్సును ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి, కానీ అతిగా ఉపయోగిస్తే ఈ మైండ్ మళ్ళీ మెంటల్ అయిపోతుంది, అంటే మానసిక అనారోగ్యం వచ్చారు. అయితే వ్యవహారాల్లో కూడా మనం అతిగా వెళ్ళకూడదు, ఎక్స్ట్రీమ్స్కి ఎప్పుడు వెళ్ళకూడదు, మధ్య మార్గం అంతే. మనం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకుండా సాధనలో కూడా మధ్య మార్గంలో వెళ్తే మంచి సేఫ్ సైడ్. మనం సాధనలో కూడా మధ్య మార్గంలో వెళ్ళాలి, మధ్య మార్గంలో మనం ప్రయాణం చేస్తుంటే అది మనకు రక్షణ, అది మనకు సేఫ్ సైడ్. ఇంకా పుస్తకంలో రావాలి, పుస్తకంలోకి వస్తాం. మన రమణ కేంద్రంలో కూడా పుస్తకం రాకుండా అయిపోయింది, ఇప్పుడు పుస్తకం తీస్తాం 10 నిమిషాలు. అరుణాచల్ అరుణాచల్ 10 నిమిషాలు, అరుణాచల్ 10 నిమిషాలు.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం.
మీ అంతటా మీరు చేయండి 1 నిమిషం. మనకి ఎవరైనా కేకల బొబ్బలు వేయమంటే సిగ్గేది, కానీ దేవుడి నామం చేయమంటే అందరికీ సిగ్గే. దేవుడి పేరు ఎవరైనా కేకల బొబ్బలు ఇంట్లో వాళ్ళ మీద అరుపులు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అరుపులు, ఇలా అరుపులు అరవమంటే అరుస్తాం, కానీ దేవుడి పేరు చదివటానికి అందరికీ సిగ్గే. అంటే దాన్ని బట్టి మనం ఎంత పెద్ద మనుషులో, మనం ఎంత బుద్ధిమంతులో తెలుస్తుంది. ఇప్పుడు దేవుడి పేరు మనం స్మరించకపోతే మన ఆయనకేమి నష్టం లేదు. దేవుడి పేరు స్మరించడం ఎందుకంటే మన పవిత్రులు అవటానికి. శాశ్వతం మన దేహం చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, అందరితో సంబంధం తెగిపోతుంది, ఒక గురువుతో తప్పింది. అంటే గురువు అంటే ఆత్మ ఉన్నాడు, గురువు ఈశ్వరుడు స్వరూపం పొందున్నాడు, ఆ గురువే మీలోని నిజమైన ఆత్మగా ఉన్నాడు. అంటే జన్మ జన్మలకి గురువు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి కలిగే వరకు వేటగాడు జంతువులు ఎలా వేటాడుతాడో ప్రతి జన్మలో గురువు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాడు. అది మీరు మానసిక నిర్ణయాలు తీసుకోవచ్చు. గురువు అంటే ఒకసారి మీకు ఇష్టం ఉండొచ్చు, గురువు అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు. గురువుని మీరు ఎన్నుకుంటే గురువును మారుస్తూ ఉండొచ్చు. గురువే మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు గురువును మార్చలేరు. గురువే ఆయన ఒళ్ళోకి మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఇంకా కదలలేరు. మీరు తరించే వరకు బాధ్యత గురువుగా. నీ మనస్సును నాకు అర్పించు, నీ బుద్ధిని నాకు అర్పించు, నీ బుద్ధిని నాకు ఇచ్చేయి, నీ మనస్సును నాకు ఇచ్చేయి అని భగవంతుడు అడుగుతాడు, ఇమ్మని అడుగుతున్నాడు. మనకి ఇష్టమైతే ఇష్టం, లేకపోతే అడుగుతున్నాడు, ఇమ్మని అడుగుతున్నాడు, నీ మనస్సును నాకు ఇయ్యి, నీ బుద్ధిని నాకు ఇయ్యి అని భగవంతుడు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే మనం సాధన చేయలేకపోతున్నాం అనుకోండి, మనస్సుతో సాధన చేస్తాం. మనం సాధన చేయలేకపోతే ఆ మనస్సు ఆయనకి ఇచ్చేస్తే ఆయన మన తరఫున సాధన చేసి పెట్టడానికి అడుగుతున్నాడు పాప. అది మనం మర్చిపోయి ఎందుకు అడుగుతున్నాడు, మేము అది మాకు ఇష్టం చేస్తాం, మళ్ళీ ఆచరించి మా మనసును ఆయన అడగటేంటి, ఇలా పేచీలకు దిగుతున్నాం, పోట్లాడికి దిగుతున్నాం. ఆయన అడగటం కూడా మన పట్ల దయ చూపించడానికి, మనల్ని అనుగ్రహించడానికి అడుగుతున్నాడు అనే సంగతి తెలియకపోవటం వల్ల గురువుని తిడతాం, దేవుణ్ణి తిడతాం. అంచేత గురువుతో అనుబంధం అలాగ కంటిన్యూ అవుతూ ఉంటాం. గురువు అంటే ఎవడో పరాయి వాడు అనుకోకుండా, మన ఇంట్లోని చుట్టాలు పరాయి వాళ్ళే, ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా పరవాడే, గురువు పరాయి వాడు అని అనుకోవద్దు. గురువు మనలో ఉన్నటువంటి నిజమైన ఆత్మగా, సజీవమైన ఆత్మగా, మన హృదయంలో సత్యముగా ఉన్నాడు గురువు వాడు, వాడు గురువు అంటే. అంటే ఇప్పుడు దేవుని మార్కులు ఎక్కువ మనం పొందాలంటే, దేవుని గ్రేస్ పొందాలంటే, నీ హృదయంలో ఎవడున్నాడో నా హృదయంలో ఉన్నాడో వాడే సృష్టినంతా నడుపుతున్నాడు, వీడు వేరు వాడు వేరు కాదు. నీ హృదయంలో ఎవడున్నాడో అంతర్యామగా, నా హృదయంలో ఎవడున్నాడో వాడే సృష్టిగా, సృష్టిని అంతగా అంతర్యామగా ఉండి సృష్టిని నడుపుతున్నాడు. ఈ సృష్టికి ఎవడైతే యజమానం, మనకు కూడా వాడే యజమానం. ఈ చావులు పుట్టుకలేనే స్వప్నం, శరీరం చనిపోవటం నిజం కాదు, శరీరం పుట్టడం నిజం కాదు, ఇది ఊరికే స్వప్నం, డ్రీమ్ స్టఫ్. ఇదంతా షేక్స్పియర్ చెప్పినట్టు, సచ్ స్టఫ్ ఇస్ డ్రీమ్స్ ఆఫ్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ దిస్. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీ సంకల్పము శుద్ధిగా ఉంచుకోండి, మీ బట్టలు శుద్ధిగా ఉంచుకుంటున్నారు, మీ జుట్టు శుద్ధిగా ఉంచుకుంటున్నారు, ఏదైనా మాట మాట్లాడేప్పుడు, పని చేసేటప్పుడు, ఏదైనా ఆలోచించేటప్పుడు మీ సంకల్పము శుద్ధిగా ఉండాలి. నేను ఏదో మాట్లాడుతున్నాను కానీ నా మాట వెనకాల ఉన్న సంకల్పం, సంకల్పం లేకుండా మాట రాదు, సంకల్పం లేకుండా ఆలోచన రాదు, సంకల్పం లేకుండా పని చేయడం. కానీ నీ సంకల్పము శుద్ధిగా ఉంటే ఈశ్వరుని దయకి పాత్రుడు అవుతావు, ఈశ్వరుని దయ సంపాదిస్తావు. అందుకంటే ఏం కావాలి మీకు? ఎవడైతే మీకు ఆత్మజ్ఞానం ఇస్తాడో, ఎవడైతే మోక్షం ఇస్తాడో, మీ ఇంట్లో వాళ్ళకి మీకు స్నేహం ఉండొచ్చు, వాళ్ళు మీకు 4 ఎకరాల పొలం ఇస్తారు, మీరు వాళ్ళకు 4 ఎకరాల పొలం ఇవ్వచ్చు, కానీ వాళ్ళు మోక్షం ఇవ్వరు. అంటే మోక్షం ఇవ్వడానికి పనికిరారు వాళ్ళు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వెలుతురులోకి ఎలా తీసుకెళ్ళగలరు? వాళ్ళే అంధకారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని వెలుతురులోకి తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తారు? వాళ్ళకే కళ్ళు లేనప్పుడు మీకు దారి ఎలా చూపిస్తారు వాళ్ళు? వాళ్ళకే కళ్ళు లేవు, మళ్ళీ మీకెక్కడ దారి చూపిస్తారు? వాళ్ళకే అజ్ఞాన నేత్రంతో వాళ్ళు బాధపడతారు అంటే మీకు జ్ఞాన నేత్రం ఎలా ప్రసాదించగలరు, ఎలా ప్రసాదించరు? ఎవడైతే పరమేశ్వరుడు అంటే, పరమేశ్వరుడు వాడు దేవుడితో సమానం, వాడు పరమేశ్వరుడితో సమానం అని ఎవరిని అంటారంటే, కాలాన్ని కోరికని కాలం కోలి కోరికని కాలాన్ని ఎవడైతే జయించాడో వాడు ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు. ఒకటి కోరిక, రెండు కాలం. కొంతమంది చూడండి కాలక్షేపం అవటాలి, కాలక్షేపం అంటే వాళ్ళు కాలాన్ని జయించలేదని అర్థం. నీకు అసలు ఆత్మ నిష్ట కుదిరితే, ఆత్మ వైభవం కుదిరితే, ఆ బ్రాహ్మణ్యస్థితి కనుక నీకు వస్తే, 100 సంవత్సరాలు మీరు జీవిస్తే 100 క్షణాల కింద వెళ్ళిపోతుంది, అది కాలాన్ని జయించడం అంటే. నీకు నిజంగా ఆత్మస్థితి కలిగింది అనుకోండి, ఆ బ్రాహ్మణ్యస్థితి కలిగింది అనుకోండి, ఆ బ్రహ్మము తాలూకు రుచి కొంత ఆ టేస్ట్ చేస్తున్నారనుకోండి, ఆ శాంతి నీ హృదయంలో ఉన్న ఆ శాంతిని రుచి చూస్తున్నారనుకోండి, మీకు 100 సంవత్సరాలు జీవించి 100 క్షణాల కింద వెళ్ళిపోతుంది. ఏంటి అప్పుడే 100 సంవత్సరాలు వచ్చేసి ఏంటి అనిపిస్తుంది? అందుకే ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు డిస్పర్స్ అయ్యే ముందు, మన సంకల్పం ఎలా ఉంది, ఏంటి మన ఉద్దేశం ఎలా ఉంది, ఈ మాట మాట్లాడుతాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ పని చేస్తున్నాం, ఎందుకు పని చేస్తున్నాం, దేనికోసం పని చేస్తున్నాం, వాట్ ఫర్, లేకపోతే ఆలోచన చేస్తున్నాం ఎందుకు, ఆలోచన ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అనేటువంటి సంకల్పం ప్రాపర్గా ఉండాలి, అది రైట్గా ఉండాలి. ఆ సంకల్పం రైట్గా ఉంటే నీ పనులు 190 పనులు అన్నా సక్రమంగానే జరుగుతాయి. సంకల్పం అనే అది పునాదిలోనే దోషం ఉన్నప్పుడు ఆ మేడ ఎంతకాలం నిలబడుతుంది, అది మీ సంకల్పంలోనే దోషం ఉన్నప్పుడు మీరు సాధన చేసిన సక్సెస్ అవ్వలేరు. మామూలుగా ఈ సాధనే కాదు, పరానికి సంబంధించి ఇహానికి సంబంధించింది కూడా మీకు సంకల్పం సరిగ్గా ఉంటేనే మీరు గమ్యానికి చేరుకోగలరు. అంటే సంకల్ప శుద్ధి చాలా ముఖ్యం. ఆ సంకల్పం ప్రాపర్గా ఉంటే మీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ వస్తుంది, మీకు ఇంపర్సనల్ బిహేవియర్ వస్తుంది. ఎప్పుడు ఆ సంకల్పం సరి నిదానంగా ఉంటే ఈగోలెస్ లైఫ్ వస్తుంది. ఇంకా మన ఈగోలోంచి, మన ఈగోలోంచి ఎలాగా, ఈగోలోంచి ఎలా బయటికి రావాలి అని మనం ఆలోచిస్తున్నప్పటికీ, ఆ ఈగోని ఎలా పోగొట్టుకోవాలని మనకు తెలుస్తున్నప్పటికీ, ఆ ఈగోని పోగొట్టుకోవాలని మనం ఏదో గ్రంథాల్లో చదివినప్పటికీ, చదవటం చదువుతున్నాం పెద్దలు చేస్తే ఉంటున్నాం, ఆ ఈగో ఎలా పోగొట్టుకోవాలో చేతన అవటం లేదు, చేతన అవటం లేదు. మనం రోజు ఉపవాసం ఉండలేం, ఓ రోజు ఉపవాసం ఉంటామని చేతన అవటాలి. ఇంక ఈగోని పోగొట్టుకోవడానికి ఎక్కడ మనం చేయగలం, ఈగోని పోగొట్టుకోవడానికి చేయలేం. అంచేది అది కూడా నేర్చుకోవాలి, మనం అది కూడా నేర్చుకోవాలి. అంటే అక్కడ ఇండివిజువల్ కనపడకూడదు. ఈశ్వర ప్రణాళికలో మనం ఒక భాగం కింద ఉండాలి, కానీ నువ్వు ఈ వ్యక్తి కనపడకూడదు. మనం అంచేపు వ్యక్తి కనిపించడానికి చూస్తాం, దానివల్ల ఈగో సెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈగో సెన్స్ పెరుగుతా అంటే కామన్ సెన్స్ తగ్గుతూ ఉంటాం. నా సాధనలో ఏదైనా కొంత సాధన చేస్తా అంటే నాకేదో సంతోషం కలుగుతాను. సంతోషం అహంకారానికి, దుఃఖం అహంకారానికి. నీకు ఎప్పుడైనా సంతోషం వస్తానుకోండి, ఎవరికి వస్తుంది? నీలోని నిజానికి సంతోషం రాదు, నీలోని అహంకారానికి సంతోషం వస్తుంది. అలాగే నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకో, నీలోని నిజానికి దుఃఖం రాదు. భగవంతుడి నీ హృదయంలో ఏ ఆత్మగా ఉన్నాడో ఆ ఆత్మకి దుఃఖం రాదు. సూర్యుడికి చీకటి ఎలా తెలియదో, నీ హృదయంలో నిజమైన ఆత్మకి వాడికి దానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. ఇలా పొద్దున్న నాకు ఎవరు ఇంగ్లీష్ పద్యం రాయించారు, డెత్లెస్ వాడికి, డెత్లెస్ వాడికి బర్త్డే గ్రీటింగ్స్ ఇస్తున్నాం. డెత్ ఎలా ఉంటుందో తెలియదు వాడికి, ఇంగ్లీష్ పద్యం రాయించారు, వేస్తే మా పుస్తకం రాస్తాం. డెత్ అంటే డెత్ అంటే ఎలా, డెత్ ఎలా ఉంటుందో తెలియని వాడికి బర్త్డే గ్రీటింగ్ చెబుతున్నారు. ఇంగ్లీష్ రాసిచ్చారు పొయ్యం. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, నీకు నాకు సంతోషం వస్తుంది, ఏదో సాధన చేస్తున్నాను, సాధన చేస్తా అంటే సంతోషం వస్తుంది, ఆ సంతోషాన్ని ఇమిడ్చుకోలేక పొంగిపోతున్నాను అన్నాడు. పాపం పొంగిపోతున్నాడు, వీడు ఆపుకోలేకపోతున్నాడు సంతోషం. అంటే ఆ ఇమిడ్చుకునే శక్తి ఉండాలి. ఇప్పుడు మీకు అకస్మాత్తుగా ఏదైనా ధనం వచ్చేసింది అనుకోండి, వస్తే రానివాడే, నీ ఎక్స్టర్నల్ కొడరు. నీకే నిజంగా ఇప్పుడు 100 కోట్లు వచ్చి మీ ఎత్తి మీద పడిపోయిన అందరూ ఏముందా, అన్ని ఎక్స్టర్నల్ కూడా డ్రీమ్ స్టఫ్. అది ఎక్స్టర్నల్ వచ్చి పడిపోయింది అనుకో, అది వీడేమంటున్నాడు, నాకు సంతోషం వచ్చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, మనసు కొంచెం అలా కూల్గా ఉందనుకోండి, సంతోషం వచ్చేస్తుంది, ఇంకా లోపలికి వెళ్తాను అంటున్నాడు. ఎలా కుడి చేతిలో పెడితే ఇంకేమి నాకేం అక్కర్లేదు అనుకుంటున్నాను, ఇంకా లోపలికి వెళ్తాను అంటున్నాడు. మీరేమో ఏం హై అంటున్నారు, ఏం అడ్జస్ట్ హైయెస్ట్ అంటున్నారు, నాకు ఎవడన్నా కుడించేది పెడితే నా సంతోషం భరించలేకపోతున్నాను, ఏం చేయమంటారని ఆడి సాధన వాడు అనుభవం చెప్తున్నాడు. కొంచెం సాధన చేసేప్పటికీ ఆ మనసు కొంచెం స్టిల్నెస్ వచ్చేటప్పటికీ నాకు సంతోషం వచ్చి, సంతోషం అంటే వాండరింగ్ మైండ్ తగ్గేటప్పటికీ వచ్చే సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోమంటారని భగవాన్ అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు నీకేదో అనుభూతులు వస్తూ ఉంటావు, నువ్వు చేస్తున్న సాధన నిజమైతే, నీ భక్తి నిజమైతే, నీ శరణాగతి నిజమైతే, నీ బిహేవియర్ ప్రాపర్ గా ఉంటే దట్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే ఇన్ పర్సనల్ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఆ తరం బిహేవియర్ కూడా ఇంపర్సనల్ గా ఉండాలి. అది ఎలాగైతే నీకు వస్తూ ఉంటుంది, ఇవి ఏదో అనుభూతులు కలుగుతా ఉంటాయి, నీకేదో అనుభూతులు కలుగుతా ఉంటాయి, ఎదుట వాళ్ళు మనస్సులో ఏముందో అది చెప్పకుండా నీకు తెలిసిపోతాడు. సాధన చేస్తున్నావు అనుకోండి, ఆ సాధనలో ఎదుట వాడి మనస్సులో ఏముందో వాడు ఆ చెప్పక్కలేదు మన మైండ్లో తెలిసిపోతాడు, ఆ మైండ్ ఫేస్ మీదకి వచ్చేస్తాడు. ఒకసారి భగవాన్ అడిగారు, ఏమంటే వాడు గురువని మనకు ఎలా తెలుస్తున్నాడు, కోపం వచ్చాడు కాదు కోపం వస్తుంది తిరిగిటో అన్నాడు. ఎవడం కోపధరం నాడు మీ ఇంట్లో వాడు ముఖం చూస్తున్నాడు కోపధరం తెలిసిపోతాను కదా, వాడు కోపం వచ్చు రోజు కోపం వచ్చాడు వాడు కోపధరం నీకు తెలుస్తాను కదా, ఆ తెలియనప్పుడు తెలియదు అన్నాడు, ఆ తెలుసుకున్నప్పుడు తెలియదు అన్నాడు. అంటే ఎవడి ముఖంలో శాంతి తాడి వస్తుందో, ఎవడి ముఖంలో అయితే ఆనందం తాడి వస్తుందో, ఎవరు చూస్తా అంటే చూసి కొద్ది చూడాలిందో, ఎవరి సమక్షంలో నీకు శాంతి తరంగాలు కాంతి తరంగాలు ఆనంద తరంగాలు వచ్చి నేను ముంచుతున్నాయో వాడి గురువని నీకు తెలియటం లేదా, కోపం వచ్చిందని చూస్తే వాడు కోపం వస్తుందని నీకు తెలుస్తా అది తెలుస్తుందా ఇది తెలియటం లేదా అన్నారు. ఎవడైనా శాంతిగా ఎవడైనా కోపంగా ఉన్నారనుకోండి తెలుస్తాను, ముఖం చూస్తే ఆడు కోపం మన మీద బొబ్బలు పెట్టకపోయినా మన మీద బొబ్బలు పెట్టకపోయినా అరవపోయినా ఆడు కోపదారి ముఖం తెలుస్తా ఉంటుంది కదా, ఆడు కోపదారి ముఖం తెలి అది తెలిసినప్పుడు ఇది తెలియదు, ఆ ముఖంలోని శాంతి ఆ ముఖంలోని ఆనందం ఆ ముఖం ఆ కళ్ళల్లో ఉన్నటువంటి కాంతి ఆ వైబ్రేషన్స్ అక్కడి నుంచి వచ్చే వైబ్రేషన్స్ అక్కడేంటి ఆ తరంగాలు అక్కడేంటి ఈ ఆనంద తరంగాల సమక్షం వచ్చే తరంగాలు ఇవన్నీ చూస్తుంటే నీకు తెలియటం లేదా, కోపం వచ్చినాడు చూస్తాడు కోపధారని అదే ఒకటి తెలుస్తుందా, మిగతా ఏం తెలియటం లేదా నాకు, శాంతిగా ఉన్నవాడు శాంతి నీకు తెలియటం లేదా, కోపధారి కోపమే నీకు తెలుస్తుందా. అంటే భగవాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే నువ్వు సంతృప్తి చెందకు. ఇప్పుడు మనం ఏదైనా నడుస్తున్నప్పుడు హైదరాబాదు మీరు అందరూ వచ్చారు హైదరాబాదు, మీరు ఎందుకు వచ్చారు, మధ్యలో ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళు భోజనాలు పెట్టచ్చు, మీరు తినొచ్చు, వాళ్ళైనా ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు, మీరు తీసుకోవచ్చు, కానీ మీటింగ్ రావటం మానేస్తే అలాగ. ఇది భగవాన్ చెప్పింది, వాళ్ళు గౌరవాలు ఇచ్చి మీకు గౌరవాలు తీసుకోవచ్చు, మీరు బంధువులు ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు, ఈ ప్రవచనం వింటానికి వచ్చారు, ఆ మర్యాదలు చూసుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఈ మధ్యలో వచ్చే అనుభవాలు చూసుకుని ఆత్మజ్ఞానం సంపాదించకుండా ఆత్మానుభవం సంపాదించకుండా నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోకుండా ఈ మధ్యలో వచ్చే గౌరవాలు పట్టుకుని కూడా వెళ్ళిపోతా అంటారు. వచ్చిన పని మర్చిపోకూడదు, వచ్చిన పని మర్చిపోకూడదు. లోపల మీ బంధువులు ఉంటే వెళ్తారు మాట్లాడతారు పలకరిస్తారు అన్ని వేరే విషయం, కానీ వచ్చిన పని మర్చిపోకూడదు. వచ్చిన పని ఏంటంటే మన అజ్ఞానం తొలగించుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు మనకు. ఈ అవకాశం భగవంతుడు మనకి ఈ అవకాశం ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం మళ్ళీ జారి విడుచుకుంటాం అనుకోండి మళ్ళీ ఇంకో శరీరం ఇస్తాడు, మళ్ళీ కట్టాడి కట్టేస్తాడు. ఆ శరీరం మనం కాకపోయినా యూఆర్ నాయ్ దగ్గర తీసుకోవాలి, నా ఆఫ్ దిస్ మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ ఇయర్ ఈయన కల్పిస్తున్న దేహం కాదు, నీకు వాండరింగ్లో నుండి మైండ్ కాదు, నీ హృదయంలో ఒక స్వచ్ఛమైన ఆత్మ ఉంది, దానికి పుట్టుకు లేదు చావు లేదు, దేనికైతే పుట్టుకు లేదు దేనికైతే చావు లేదు, ఏదైతే ఎప్పుడు ఉండేదో దేని స్వరూపము శాంతము దేని స్వరూపము సుఖము అది నీవై ఉన్నావు. అదేంటి, అది నీవై ఉన్నావు. అక్కడికి ఈ లోపల నీకు అదృష్టం కలిసి కొన్ని అదృష్టాలు నీకు కలిసి రావచ్చు, కానీ ఏదై ఉన్నావో అక్కడికి వెళ్ళటానికి భగవంతుడి శరీరం అనే అవకాశం ఇచ్చాడు మనం. మనం వింటున్నావు ఇది యువర్ నైట్ అట్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్ ఇమ్మోర్టల్ సెల్ఫ్ యువర్ అనేది ఈ మాటలన్నీ వింటున్నాం, దాని తాలూకు అనుభవం లేదు మనకు. అనుభవంలోకి తెచ్చుకోవడానికి మెంటల్ మేకప్ లేదు, బాడీ మైండ్ ప్రిపేర్ అవ్వదు, దానికి తగినటువంటి ఫిట్నెస్ లేదు. అసలు మనం చేసి కృషి చేస్తా అంటే సంకల్పం మంచిదైతే డెడికేటెడ్గా డివోటెడ్గా మనం చేసే పని మనం ప్రయత్నం చేస్తా అంటే భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడంటే మీరు తొందర పడకండి, వేగిరి పడకండి, కంగారు పడకండి, మీ మనసును తొందర పెట్టుకోకండి, ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ ఇన్ టైం. కాలం కలిసి వస్తుంది, కంగారు పడకండి. ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ ఇన్ టైం. ఏ కాలంలో ఏది జరిగారో అది జరిగిపోతుంది. ఇదప్పుడు మీరు కంగారు పడుతుంది, మీరు అదృష్టం రావాలని కంగారు పడుతున్నారు అనుకోండి, రేపు ఇచ్చే అదృష్టం రేపే వస్తుంది, కానీ ఇవాళ రాదు. అలాగే రేపేదైనా దురదృష్టం రావాలనుకోండి, మీకు రేపు వచ్చే దురదృష్టం రేపు వస్తుంది కానీ తొందరపడుతుంది. ఏదో తొందరపడితే రాదు. అదృష్టమైన అంతే, దురదృష్టమైన అంతే, చావైన అంతే, దేహానికి సంబంధించిన చావు. ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ ఇన్ టైం. ఆ కాలం రావాలి. ఆ కాలం వస్తేనే అప్పుడు కలిసి వస్తుంది. ఇదప్పుడు మనం తొందరపడిన ప్రయోజనం లేదు, దానికి టైం రావాలి. అంటే ఇక్కడ ఇది ఏమంటే నీకు అనుభవాలు చాలా జరగచ్చు, నీకు రోగాలు తగ్గించే శక్తి రావచ్చు, ఏ కొన్ని మహిమలు చేసే శక్తి రావచ్చు. అక్కడ చూడడం ఆగద్దు. నీకు నీకు ఏదైనా సంతోషం వస్తావనుకో, ఏదైనా వికారం వస్తావనుకో, కోపం వస్తావనుకో, ఏదో భయం వస్తావనుకో, భయం వస్తావనుకో, ఇవన్నీ నీ నిజమైన ఆత్మకి ఏమి లేవు. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? మళ్ళీ నేను దగ్గరికి, ఇది మొదలు పెట్టేప్పటికీ నేను దగ్గరికి వచ్చేస్తాను. ఆ నేనంటే అందరికి ఇష్టం ఏంటో తెలియట్లేదు, అందరికీ ఇష్టమే. ఆ నేనంటే పడి చచ్చిపోతున్నారు అందరూ. నేనంటే ఇష్టం పండితుడికి అది ఇష్టం, పామునాడికి అది ఇష్టం, డబ్బునోడికి అది ఇష్టం, డబ్బు లేనివాడికి అది ఇష్టం, అధికారం ఉన్నవాడికి అది ఇష్టం, అధికారం లేనివాడికి అది ఇష్టం, అన్నీ అది ఇష్టమే. నేను 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 ఆ నేను నేను ఆ నేనే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలియదు, దానికి కారణం కనపడటం లేదు. కారణం కనపడకుండానే ఇష్టం వచ్చేస్తాను. నా శరీరం అంటే నాకు ఇష్టం, నాకు ఇష్టం వచ్చేస్తుంది, అలా ఇష్టం వచ్చేస్తుంది అని నేనే నేను అంటే ఈ భగవాన్ ఏమంటున్నారంటే నీకు సంతోషం వస్తుంది, నేనికి దొంగలేనికి వస్తుంది, భయం వస్తుంది, దొంగలేనికి భయం వస్తుంది, మిథ్యాలేనికి వస్తుంది. అంటే గౌడమైన నేనికి వస్తుంది, మిథ్యాలేని గౌడమైన నేనంటే ప్రధానమకాని నేనికి వస్తాను. ఇది అసలైన నేను కాదు. ఏది ఇప్పుడు మనం నేను 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 అంటున్నావు కదా, నీకు ఇది అసలైన నేను కాదు, ఇది దొంగలేని మిథ్యాలేను. దీని మీద ఇష్టం, దీని మీద ఇష్టం నీకు తగ్గితేనే కానీ నిజమైన నేను తెలియదు. ఎంత ఇష్టం మనకు నేనంటే దాని మీద ఏగల వాళ్ళు, దోమల వాళ్ళు, మళ్ళీ నేనికి ప్రేమలోటి, ఈ ప్రేమించుకోవడాలు, ద్వేషించుకోవడాలు, కోపగించుకోవడాలు, ఇవన్నీ దొంగలేనికి మిథ్యాలేనికి గౌడం నేను. అంటే ప్రధానమైన నేను కాదు, అప్రధానమైన నేను. ఆ లేనికి ఈ లేనికి నీకు తేడా చెప్పాలంటే మనిషి కూడా నీడ ఉంటుంది. మనిషి నిజమా నీడ నిజమా? మనిషే నిజం, నీడ నిజం కాదు. ఆ నేనేమో నిజం, ఈ నేను ఆ నేనికి, నేను నీడ ఆ నేనికి, ఈ నేను నీడ. ఈ నీడని చూసి ఇష్టపడుతున్నాం, ఇష్టపడి ఇదే నేను, ఇదే అసలు అనుకుని నిజాన్ని నిజాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఈ అబద్ధమే నిజం అనుకుని నిజాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఎంత అందరికీ నేనే, అది నేనే చేశానని మీకు తెలియదంటారు. ఎంత ముద్దు, ఎందుకు వస్తుంది, ఎందుకు రా, ఈ నేను మీద నాకు ఎందుకు ప్రేమ వస్తుంది, ఎందుకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఏ నేనైతే మనం ఇష్టపడుతున్నాము, ఏ నేను ఏ నేను కోసం మనం బతుకుతున్నాము, ఏ నేనైతే మనం గ్లోరిఫై చేస్తాము, అది ఎందుకు పనికిరాదని ఈశ్వరుడు చెబుతున్నాడు. అది ఎందుకు పనికిరాదు. అంతకంటే చెవిలో వేసుకుని పెంట మెరుగను. చెవిలో వేసుకుని ఈ నేను నువ్వు చెప్పేది ఏనుకంటే చెవిలో వేసుకుని పెంట మెరుగయ్యా, ఇంకో 4 వస్తాలు ఎక్కువనే పడుతుంది. ఈ నేను అసలు ఈ నేను ఎందుకు పనికిరాదు. ఈ రోజు బయట పడితే బయట పడతాను చేత కదనుకో నేర్చుకోమంటున్నాడు పరమేశ్వరుడు. నీకు చేత కాదనుకో నేర్చుకో. అంటే నువ్వు నీకు భయం వేస్తే ఇదంతా ఏ నేనికి భయం వస్తుంది, ఏ నేనికి సంతోషం వస్తుంది, ఏ నేనికి దుఃఖం వస్తుంది, ఏ నేనికి ఇష్టం వస్తుంది, ఏ నేనికి అయిష్టం వస్తుంది, ఈ ద్వైతం ఇదంతా మిథ్యాలేనికి వస్తుంది, గౌడమైన నేనికి వస్తుంది. అంటే అసలు వస్తువు నీకు ఇరుకులోకి రాదు, అందరికీ ఇష్టం. నేను పైగా నేను పాడు చేసేది అది మళ్ళీ ఏదైతే పాడు చేస్తుందో అది ఎక్కువ ఇష్టం, దాన్ని చూసి పొంగిపోతున్నాం. అది ఆపు చేయి, అలా పొంగిపోవటం ఆపు చేయి నువ్వు, అలా పొంగిపోవటం ఆపు చేయి నువ్వు. అది ఎవరికి కలుగుతాయి ఇవన్నీ, ఎవరికి వస్తాయి ఇష్టాలు, వాళ్ళ ఇష్టాలు, జన్మలు పొడలు జన్మలు. నేను పుడుతున్నాను అనుకునేవాడు, నేను పుడుతున్నానని శరీరం అనుకోవటం లేదు, నేను చనిపోతున్నానని శరీరం అనుకోవటం లేదు. శరీరం లోపల జీవుడు అనుకుంటున్నాడు, నేను పుడుతున్నాను చనిపోతున్నాను అలా ఎవడు అనుకుంటున్నాడు? అలా అనుకునే జీవుడు ఎవడు అని నువ్వు విచారణ చెయ్యవయ్యా. నీకు ద్వైభావం ఉండకూడదు, ఆ భేదభావం నీకు ఉండకూడదు. అది వేరు భావం నీకు ఉండకూడదు. అది వేరు భావం నీకు ఉన్నప్పుడే, సెపరేట్నెస్ నీకు ఉన్నప్పుడే ఇవన్నీ వస్తున్నాయి నీకు. అంచేత జరిమలకు నీ హృదయంలో స్వచ్ఛం ఉంది, నీ హృదయంలో అమృతం ఉంది, ఉన్నదంత నీ హృదయంలో ఉంది. బయట ఏమీ లేదు, అసలు బయట గొడవలని మనస్సు ఎంత నిజమో ఉంది, దేశం ఎంత నిజమో, బయట గొడవలు కూడా అంతే నిజం, అదృష్టం అంతే నిజం, దురదృష్టం అంతే నిజం. నీ హృదయంలో ఒక స్వచ్ఛం ఉంది, అందులోకి వెళ్లే వరకు, అందులో ప్రవేశించే వరకు, అక్కడ స్థిరంగా నిలబడే వరకు నువ్వు సాధన కొనసాగు. మధ్యలో ఆకు సంతోషం వచ్చిందని, పిల్లదాలకు రోగాలు తగ్గించే శక్తి వచ్చేసిందని, పిల్లదాలకు మోకాలు నొప్పులు తగ్గించేసానని, ఇలా ఇటువంటి కూడా చిల్లర చిల్లర కూడా రాకు. ఏం హై అండ్ ఏం వాటి నీకు హైజెస్ట్, నీ గమ్యం మర్చిపోకు. నీ గమ్యం, నువ్వు గమ్యం ఏంటంటే నువ్వు ఏదిగా ఉన్నావో దాని తారీఖు అనుభవానికి భేదం చేసుకోవడం నీ గమ్యం. నువ్వు అనుకునేది నువ్వు కాదు, ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు కాదు, ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది నువ్వైతే, అది ఇవ్వని చెప్పుండేవాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఈ నేనే నిజం అనుకోండి, ఈ నేనే నిజం అని చెప్పుండేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఈశ్వరుడు లై ఎందుకు చెప్తాడు? ఈశ్వరుడు లై చెప్పడం అవసరం లేదు. ఏం చేయాలంటే మన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా వాంచేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు అబద్ధాలు చెప్పచ్చు. ఈశ్వరుడికి నెరవేరాల్సినటువంటి కోరికలు లేదు, పూర్ణ కామడం. ఈశ్వరుడికి ఈశ్వరుడిని నెరవేర్చుకోవాల్సినటువంటి కోరికలు లేవు ఈశ్వరుడు. పూర్ణ అన్ని కోరికలు అన్ని కామాలు నెరవేరిన వాడు ఈశ్వరుడు. మహా సముద్రుడు ఈశ్వరుడు, జ్ఞాన సముద్రుడు, శాంతి సముద్రుడు, ఆనంద సముద్రుడు. అంచేగా మన దగ్గర నుంచి ఈశ్వరుడు ఆశించేది ఏమి లేదు. అంటే వాడికి అబద్ధాలు చెప్పాల్సింది కూడా పని లేదు. అంటే ఈశ్వరుడు వాక్యం సత్యవాక్యం. ఈశ్వరుడు చెప్పేది ఏ వాక్యమైనా అది సత్యమైన వాక్యే. మామూలుగా జంతులు మీద మనకు అబద్ధం చెప్పడం, ఓ జంతులు మీద కూడా మనకు అబద్ధం చెప్పడం, ఈశ్వరుడు అంత అబద్ధం చెప్పాల్సి. అందులో శాస్త్రం చెప్పినప్పుడు వాడు అసత్యం చెప్పాల్సిన పని లేదు. అర్జున నువ్వు శాస్త్రాన్ని అనుసరించి జీవి, నీకు ఏది ఏది మంచి ఏది చెడ్డ, ఏది నిజం ఏది నిజం కాదు, ఏది నిత్యం ఏది నిత్యం కాదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు కేవలం నీ బుద్ధి మీద ఆధారపడకు, శాస్త్రం మీద ఆధారపడి నిర్ణయం తీసుకో అన్నాడు. అయితే శాస్త్రం మనకు దారి చూపిస్తుంది. శాస్త్రాన్ని ఈశ్వర అనుగ్రహంతో పాటు సబ్జెక్ట్ మనకు ప్రాపర్గా అర్థం అవ్వాలంటే ఈశ్వర అనుగ్రహంతో పాటు శాస్త్రానుగ్రహం కూడా ఉండాలి. అయితే నువ్వు సాధన చేస్తాంటే ఇవే అనుభవాలు వస్తూ ఉంటాయి. అనుభవాలు వస్తూ ఉంటే సంతోషం వస్తూ ఉంటుంది, అదే పొంగిపోతూ ఉంటావు, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అక్కడ ఆగిపో. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బొంబాయి వెళుతున్నాం అనుకోని ట్రైన్లో, అది మా దారిలో చాలా స్టేషన్లు వస్తాయి. చాలా స్టేషన్లు వచ్చిన దిగి వెళ్ళిపోవద్దు నువ్వు. మరి ఇక్కడి నుంచి బొంబాయి వెళ్తాంటే ఒక స్టేషన్ చాలా స్టేషన్లు వస్తాయి. చాలా స్టేషన్లు వస్తున్నాయని దిగి వెళ్ళిపోక బొంబాయి వచ్చేటప్పుడు ట్రైన్లో కూర్చో, వస్తే రాని ఆ స్టేషన్ వస్తే రాని, అది దిగి వెళ్ళిపోక. బాంబే వచ్చే వరకు అలా కూర్చుని ఉండవయ్యా, నీకు చాలా అనుభవాలు రావచ్చు, వస్తే రాని మెరికల్స్ చేసే శక్తి రావచ్చు, వస్తే రాని ఒకవేళ నీకు గౌరవం రావచ్చు, ఇదంతా డ్రీమ్ స్టఫే, అవి కూడా వస్తే రాని అక్కడ దిగి వెళ్ళిపోకు. అక్కడ గమ్యానికి చేరుకునే వరకు వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడకు. ఎవరైనా ఎవరు చెప్పిన మాటలు వెనక్కు నువ్వు నీ నిదాలు నువ్వు మాటలు వినొద్దు. మరి నీ నిదానంలో ఉండు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని జీవిస్తూ ఉండు. అంటే ఇప్పుడు బాంబే వెళ్తాం, మధ్యలో పోనా వచ్చింది, ఇదే బాంబాయిని, ఇదే బాంబాయిని ఎవడని చెప్తే దిగి వెళ్ళిపోతే ఎలాగను? అంటే ఏం హాయ్, అది ఏం అడ్డి హాయెస్ట్, అది అది నీ చూపులో ఉండాలి. నువ్వు సాధన చేస్తూ ఉండాలి, నువ్వు డెస్టినేషన్ అంటే నీకు తెలిసి ఉండాలి. అది ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, సాధన ఎలా చేయాలో చెప్తాడు. మధ్య మధ్యలో ఏం చేస్తా, సాధన ఎలా చేయాలో చెప్తాడు. ఎలాగైతే నీ మనస్సును స్వాధీనం చేసుకోవాలి, ఎలా ఇంద్రియాలని స్వాధీనం చేసుకోవాలి అలా చెప్తా ఉంటాడు. అలా అలాగా చెప్తా ఉంటాడు, మధ్యలో మళ్ళీ డెస్టినేషన్ ఇది కాదు అది అది చూడు, ఆ డెస్టినేషన్ మిస్ అయిపోతామని అది ఉద్దేశం. అది చెప్తా ఉంటాడు, బాగానే ఉందంటాడు, మీరు అందరూ బాగున్నారు, అలా ఉన్నారు ఇలా ఉన్నారు చెబుతూ మీరు సాధన బాగా చేసుకోండి అని చెప్తాడు. ఇవన్నీ చెప్పినా మధ్య మధ్యలో మనం ఎక్కడ రీచ్ అవ్వాలో ఆ డెస్టినేషన్ చూపిస్తూ ఉంటాడు. ఏంటంటే డెస్టినేషన్ మిస్ అవ్వకూడదు, డెస్టినేషన్ మిస్ అవ్వకూడదు. అంటే నువ్వు ద్వైత బుద్ధిలోంచి బయటికి రావాలి. ఈ మస్ట్ ఓవర్కమ్, ఆ డ్యూయాలిటీని ఓవర్కమ్ చేయకుండా, ఆ ద్వైత బుద్ధిని ఓవర్కమ్ చేయకుండా, నువ్వు నిజములు సత్యములో సత్యం అంటే వ్యవహారిక సత్యం కాదు, ఆ పారమార్థిక సత్యంలో నేను నిలబడలేదు. మొన్న ఎవరు అడిగారు కదా, ఎస్ఆర్ నగర్లోనే మాకేదో శాంతి వస్తామన్నప్పుడు నిలబడుతున్నా, నిలబడదు. ఇది టెంపరీ ఉద్యోగాలు. ఎందుకు నిలబడదు అంటే నీకు వాసన, నీకు మధ్యలో శాంతి రావచ్చు, మంచి అనుభవం మంచిదే, నువ్వు సాధన చేసినప్పుడు ఏదో కొంత శాంతి రావచ్చు. అయితే మీరు శాంతి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు చూసుకోవాలి, ఇది లౌకికమైందా అలౌకికమైన, ఇది భౌతికమైందా ఏదో అభౌతికమైన. ఒకవేళ ఏదైనా లోకంలో ఏ కారణం వల్ల ఈ శాంతి వస్తుంది, ఆ కారణం మీకు కల్పించదనుకోండి, మీకు వచ్చిన శాంతి నిజమైన శాంతి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరికైనా శాంతి వస్తుందనుకోండి, అది ఏదైనా దానికి ఏదైనా కారణం కనిపిస్తామనుకోండి, ఆ శాంతికి ఆ శాంతి నిజం కాదు. అది అభౌతికమై ఉండాలి, అది అలౌకికమై ఉండాలి, అది అకారణంగా ఉండాలి. మన భగవంతుని కూడా ఎలా ప్రేమిస్తాయని ద్వైత పాత్రలు అవుతా ఉంటే ఆయన దగ్గర నుంచి కోరేది ఉండకూడదు. ఆయన దగ్గర నుంచి అంటే భగవంతాన్ని కోరకూడదు అనక, కోరికలేని కనపడకూడదు మనకు. ఆయన దగ్గర నుంచి స్వర్గం కానీ లేదా ఈ లోకంలో వైభవం కానీ మరొక మంచిలో ఒక కోరిది ఏమనదు. ఆయన పట్ల మనం ఆశించేది ఏమీ కనపడకూడదు. ఎవరి పట్ల? ఈశ్వరుడి పట్ల. ఆయన ఈశ్వరుడి పాదాలైన భక్తి ప్రేమ కనుక ఉంటే ఆయన అనుగ్రహాన్ని మన శిరస్సు మీద వర్షింపజేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రేమ మనకి ఈశ్వరుడి మీద ఆ ప్రేమ ప్రవాహం అలా వెళ్ళిపోవాలి, నదికి వరద వచ్చినట్టు. నీకు కారణం భౌతికమైన కారణం ఏదో ఫలానా కారణం వల్ల ఈశ్వరుడి మీద మనకు ప్రేమ కలిగిందని కారణం తెలుస్తుందని కూడా అవుట్ అయిపోతారు. గ్రహాలు అంటే ఇది బిజినెస్లోకి వచ్చేస్తుంది. అకారణమైన ప్రేమ. ఏం ప్రేమ అది? అకారణమైన ప్రేమ. ప్రేమ ఉండాలి, కారణం కనపడకూడదు. అప్పుడు ఈశ్వరుని దయకి మీరు పాత్రలు అవుతారు. ఈశ్వరుని దయకి సంపాదించడం కంటే మించింది ఏముంది? జన్మాంతరంలో మనకు వచ్చేది అదే. మరణం మనం మరణించిన తర్వాత మన మరణానంతర జీవితంలో అది వచ్చేది అదే. ఈశ్వరుని దయ సంపాదించుకోండి. అందుకంటే నేను చెప్పేది ఏమి లేదు, కాలక్షేమంగా చెబుతున్నాను, ముందే చెప్పాను. నీకు కార్లు ఉన్నాయి, 10 అంతస్తులు మేళ్ళు ఉన్నాయి. ఈ మధ్య కొంతమంది సొంత మాలను కూడా కొనుక్కుంటున్నారు, సొంత మాలను కొనుక్కుంటున్నారు. మంచి మంచి కార్లు ఉన్నాయి ఇంట్లో, అన్ని మధ్య సదుపాయాలకి ఇంట్లో సుఖంగా ఉండడానికి అన్నీ కొనేసుకున్నారు. ఈ బంగారాలు కొనుక్కుంటున్నారు, అన్నీ కొనేసుకుంటున్నారు. ఇంకా లోటు ఏమి లేదు, అంతా కొని అన్ని పర్చేజ్ చేసుకుంటున్నారన్నా. ఇవన్నీ ఇంటికి, మీ ఇంటికి అవసరాలు, మీ ఇంటికి అవసరాలు. వీటి వల్ల మీరు సుఖపడుతున్నారు కదా, ఫ్రిడ్జ్లని, మరి మజ్జిగ చేసి యంత్రాలు, ఫ్లైట్లు, ఇవన్నీ మీరు సుఖపడుతున్నారు. ఇంట్లో అన్ని కొనుక్కుంటున్నారు, మీరు బాగా సుఖపడుతున్నారు. బాడీ శారీరకం, మీ శారీరం ఇదివరకు మజ్జిగ చేయాలంటే పొద్దున్న గంట సేపు రాత, మజ్జిగ చేయాలంటే పూర్వం ముసలి మజ్జిగ చేయాలని గంట పట్టింది ఇంట్లోనూ. ఇప్పుడు అలా కాకుండా మిషన్ తోడేస్తాను, మిషన్ మజ్జిగ చేసేస్తాను, అంతే మిషన్ మీద చేసేస్తున్నారు. పూర్వం ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే కాళ్ళు చేతులు కట్టేసి ఆపరేషన్ చేసేస్తారు. అది కాళ్ళు చేతులు కట్టేసి ఆయన మంచమే పడేసి ఆపరేషన్ చేసేవారు పూర్వం. తర్వాత ఇది వచ్చిన తర్వాత మత్తు మందులు వచ్చాక మత్తు పెట్టి చేస్తున్నారు, కొన్ని కంఫర్ట్స్ వచ్చినాయి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన, ఈ కార్లు, ఈ విమానాలు మీ శరీరాన్ని సొగపెట్టే పరికరాలు, మీ మరణానంతరం ఇందులో ఒక్కటి రాదు. మీకు 50 అంతస్తులు మేడ ఉందనుకోండి, బాగా సుఖంగా ఉన్నాడు, ఏసీ పెట్టించుకోండి బాగా ఉండండి, కానీ నీ మరణానంతరం ఇందులో ఒకటి రాదు. మరి శరీరం చచ్చిపోయే వరకు, శరీరం బతుకున్నంత కాలం ఆ దేహానికి ఎన్ని సౌఖ్యాలు కావాలో అన్ని సౌఖ్యాలు సమకూర్చున్నటువంటి మనం మరణానంతరం పనికి వచ్చేది ఏమి చెయ్యొద్దు అనేది ఇక్కడ ప్రశ్న. మీరు బోగాలు కొనుక్కోండి, మీకు డబ్బుంది బజార్లో బోగాలు ఉన్నాయి కొనుక్కోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోండి. అంటే ఈ భోగాలన్నీ ఇవన్నీ దేహం చచ్చిపోయిన తర్వాత మీకు వస్తుందా? దేహం వల్ల కాకుండా వరకు ఉపయోగపడతాయి, నేను కాదంటలేదు. ఈ ఇహానికి పని, ఈ ఇహానికి పనికి వచ్చి చాలా కొనేసుకుంటున్నాడు. కానీ మరి మరణానంతరం పనికి వచ్చేది ఎవరైనా ఏదైనా కొనుక్కుంటున్నారు. అది మీరు ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకోండి, ఇక్కడ ఏం చెప్పద్దు, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మీ శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత బజార్లో తిరిగిన వస్తువులు కొనుక్కుంటున్నాం కదా, ఆ మరణానంతర జీవితం కూడా ఇక్కడ ఎంత సౌఖ్యంగా మనం ఉన్నాము, ఆ మరణానంతరం కూడా అంత సుఖంగా ఉండాలి, మరణానంతర జీవితం కూడా శాంతిగా ఉండాలి అనే ఆలోచనే మనకు లేదు. మరణానంతర జీవితం ఉంది, ఈ సంపాదించేసుకుంటున్నాం. పోనీ దానికి ఏదన్నా ఇక్కడ రూపాయి సంపాదించుకుంటే దానికి 10 పైసలు సంపాదించుకోవాలి, మరణానంతర జీవితం గురించి అనే ఆలోచన లేదు అసలు. మీరు సాధిస్తాను సాధించడం ఆ తలంపు లేదు, ఆలోచన లేదు, ఆ సంకల్పం లేదు. మనం ఏదైనా మంచి పనులు చేసినా అది కీర్తి కోసం చేస్తున్నాం, గౌరవం కోసం చేస్తున్నాం, కానీ ఈశ్వరుని దాయి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనలో కొంతమంది మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, మీకు అర్థమవుతుంది, సత్కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆ పుణ్యకర్మలు చేసే ఉన్నారు, ఏదో ఈ పుణ్యం ఇక్కడ సంపాదించుకుని స్వర్గలోకంలోకి వెళ్ళిపోదాం ఇలా ఆలోచించేవాళ్ళు, కానీ ఆ ఈశ్వరుడు ఐక్యమవటం కోసం ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మములో పరబ్రహ్మములో ఉన్న సద్వస్తువులు ఉన్నదేదో ఉంది, అందులో ఐక్యమవటం కోసం మనం చేసే ప్రయత్నం ఏమీ లేదు. కొంతమంది పుణ్యకార్యాలు చేస్తున్నారు, లేదని నేను చెప్పటం లేదు, కొంతమంది మంచి పనులు చేస్తున్నారు. ఆ చేయటం కూడా ఈశ్వరుడు కోసం, ఏదో మంచి లోకం వస్తున్నాను, భవిష్యత్తు బాగుంటున్నాను, లేదా వచ్చే జన్మ మంచి జన్మ వస్తున్నాను, ఇలా కోరికతోడు చేసే, కానీ పరమేశ్వరు యొక్క దయ సంపాదించడానికి ఎవరు ఏం చేయటం లేదు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, ఇక్కడ నాకేం చెప్పద్దు, మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోండి. అవి కొనేసుకున్నా, ఈ కొనేసుకున్నా, కొనుక్కోండి, నేను వద్దంటలేదు. ఎప్పటివరకు మీరు వలకాల్లో తిరిగి వలక ఉపయోగపడితే తర్వాత ఉపయోగపడవు. అంటే మీకేదో మధ్య మధ్యన ఏదో అనుభూతులు వస్తున్నాయి, అక్కడ చూడ ఆగిపోద్దు, తర్వాత వీడియో ఏమంటాడు, అనుభవాలు సరే సరే ఏదో వస్తున్నాయి అడిగితే ఈ మధ్య నాకు భయం ఎక్కువగా ఉందంటున్నాడు. తర్వాత కొంతమందికి భయం ఎక్కువైతే మోసంలో అవుతుంది, విదేశాలు అయిపోతాం. కొంతమందికి భయం పెరిగింది అనుకున్నప్పటికీ విదేశాలు అయిపోతాం, భయం వల్ల కూడా బీపీ వచ్చేస్తుంది. మనం ఎక్కువ భయపడిపోతున్నాం అనుకోండి, అది బీపీ వచ్చేస్తుంది. భయం వల్ల చాలా దేహం యొక్క ఆరోగ్యం కూడా చెడిపోతుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదో ఊహించుకుంటాం, అది జరిగిపోతున్నామని ఇప్పటి నుంచి భయం, అది నువ్వు అనుకున్నట్టుగా జరగదు, అది మంచిగా జరుగుతుంది. అది ఇది ఏదో ఊహించుకుంటావు, నీ మనస్సు ఏదో ఊహిస్తున్నావు, మాయంతా మనస్సులోనే ఉంది, అజ్ఞానంతా మనస్సులోనే ఉంది, నువ్వు ఏదో ఊహించుకుంటావు, ఇది ఎలా జరిగిపోతున్నావు, అది ఎలా జరిగిపోతుంది, ఏదో అనుకుంటావు. నువ్వు అనుకున్నది ఏం జరగదు, భగవంతుడు అనుకున్నది జరుగుతుంది, నువ్వేదో అనుకుంటావు. అందుకని అక్కడి నుంచి ఏదో ఊహించుకుంటావు, ఆ ఊహలోంచి నీకు భయం వచ్చేస్తుంది. నువ్వు భయపడినట్టు జరగదు, కానీ అలా జరిగిపోతున్నామని అనుకుని ఏదో ఊహించుకోవడం వల్ల భయం వచ్చేస్తుంది. నీ ఇమాజినేషన్ నుంచి ఫీల్ వస్తాం, నీ ఇమాజినేషన్ నుంచి భయం వస్తుంది. అంటే నేను వేరే ఇప్పుడు మిమ్మల్ని ఇందాక చెప్పాను కదా, మిమ్మల్ని చూస్తే నాకు భయం, నేను నన్ను చూస్తే నీకు భయం, కానీ నన్ను చూసి నాకు భయం ఏమో, నన్ను చూసి నాకు భయం లేదు. కారణం ఏంటి, నన్ను చూసి నాకు భయం వేయటం లేదు, అలాగే మిమ్మల్ని చూసి కూడా భయం వేసి నాకు ఎప్పుడు మీలో, నేను మీలో ఏ ఆత్మగా ఉన్నానో ఆ ఆత్మని మీరు మీ మనస్సుని కాకుండా, మీ శరీరాన్ని కాకుండా, మీ కోపతాపాలు కాకుండా, మీరు మీలో నిజమైన ఏ మీలో నిజమైన ఆత్మ ఏదిందో ఆ నిజమైన ఆత్మగానే నేను ఉన్నాను, అది మీలో కూడా నన్ను నేను చూసుకుంటాంటే అప్పుడు ఇంక భయం రమ్మన్నారు. అది ఆ భయస్థితి. ఆ స్థితికి త్యాగుడు గీతాంజలి అంటాడు, ఓ తండ్రి ఆ స్థితికి నన్ను మేల్కొలుపు, ఎప్పుడు శరీరానికి మరణం రాకముందు. ఓ తండ్రి, తండ్రి అంటే ఈశ్వరుడు, ఓ తండ్రి, ఈశ్వరుని మేలుకొలుపు ఎక్కడికి మేలుకొలుపు? ఎక్కడైతే భయం లేదో, ఎక్కడైతే అభయస్థితి ఉందో, మనకు ఎక్కడైతే భయరహితమైన స్థితి ఉందో, ఓ తండ్రి నా శరీరం కాలి బూడిద అవ్వకముందే, శరీరం తిరుగాడుతున్నప్పుడే ఆ అభయస్థితికి, ఆ ఇమోర్టల్ స్టేట్కి, ఆ చావులేని స్థితికి నన్ను మేలుకొలిపో తండ్రి అని పరమేశ్వరుని ప్రార్థిస్తాడు గీతాంధ్రులను. అక్కడికి మేలుకోవాలి. మీరు ఎన్ని కావాలంటే బజార్లో పడి కొనుక్కోండి, మరి మరణానంతరం ఉపయోగపడే పనులు కూడా చేసుకోండి అన్నాను నేను చెప్పి. ఇప్పుడు నీ ఇంట్లో సామానం, నీకు శరీరానికి కంఫర్ట్ తీసుకొచ్చే పనులు ఉన్నాయి, అన్ని ఉన్న సామాన్లు ఉన్నాయని 1000 బతుకుతారా మీరు? అది కాదు, నీ ఇంట్లో మిమ్మల్ని సొగపెట్టే సామాగ్రి ఉందని 1000 బతుకుతారా? అంటే నీకు భయం ఎందుకు వస్తుందంటే ఆ వ్యక్తి భావన వచ్చినప్పుడు భయం వస్తుంది. నీలో మనస్సు ఊగిసలాడినప్పుడు, మనస్సు విజృంభించినప్పుడు, ఆ వ్యక్తి భావన పెరిగినప్పుడు, ఆ ఇంజి వైద్యులు వచ్చినప్పుడు, ఆ బాడీ బౌండ్ అయ్యి వచ్చినప్పుడు ఆ బాడీ బౌండ్ అయ్యి నేను వేరు, నువ్వేరు, నేను వేరునే భావన తీసుకొస్తుంది. అప్పుడు భయం ప్రారంభమవుతుంది. ఎక్కడైతే ద్వైతం లేదు, ద్వైతం వల్ల ద్వేషం వస్తుంది, ద్వైతం వల్ల బాధ వస్తుంది, ద్వైతం వల్ల భయం వస్తుంది, ద్వైతం వల్ల కోరిక వస్తుంది. మొత్తం నాన్ సెన్స్ అంతా వచ్చేది రియాలిటీ నుంచి, మొత్తం నాన్ సెన్స్ అంతా వచ్చి ద్వైతం నుంచి. అదాన్ని మీరు ఎలా సాధన చేస్తారు? మీరు ఏ శాస్త్రం యొక్క అనుగ్రహాన్ని కోరతారు? మీరు మీ పద్ధతిలో మీరు సాధన చేస్తూ ఆ ద్వైత భావంలోంచి, ఆ ద్వయీ భావంలోంచి బయటకు వచ్చే వరకు మన పునర్జన్మలు విడిచిపెట్టాలి. ఆ శవాలను మోస్తూ ఉండవలసి, ఏదో శవం పై ఇంకోటి, ఏ శవంలో ఉంటే ఆ శవం నేనే. ఇప్పుడు మనందరం చనిపోయి ఏ జంతువుగానే పుట్టామనుకోండి, ఆ జంతు శరీరం మళ్ళీ నాకు నేను అనిపిస్తుంది. మనం చనిపోయి ఏ జంతువుగానే పుట్టామనుకోండి, ఆ శరీరం చూసి అదే నాది అనిపిస్తుంది. మనిషి శరీరంలో ఉన్నప్పుడు మనిషి అనిపిస్తుంది, జంతు శరీరంలో ఉన్నప్పుడు జంతువు అనిపిస్తుంది. అలా శరీరాలు మారుతూ ఉంటాయి. ఆ దేహాత్మ బుద్ధి నశించే వరకు, ఆ దేహాత్మ బుద్ధి నశించే వరకు బ్రహ్మాత్మ బుద్ధి కలిగే అవకాశం లేదు. ఆ డ్యూయాలిటీ మనకి ఇష్టం ఉన్నా, మనకి ఇష్టం లేకపోయినా ఆ డ్యూయాలిటీ నుంచి బయటికి రావాలి. ఒకవేళ మీరంటే నాకు ఇష్టం లేదనుకోండి, ఏం భగవంతుడి భగవంతుడు ఏం చెప్తున్నా అంటే ఇష్టాలు అయిష్టాలు పెట్టుకోవద్దు అంటున్నాడు. నాకు ఇష్టాలు ఇష్టాలు ఇష్టం అనుకోండు, ఇష్టం అనుకోండి. జీవుడికి ఇష్టాలు అయిష్టాలు ఇష్టం అనుకోండి, ప్రియాలు అప్రియాలు ఇష్టం అనుకోండి అనుకోండి, దేవుడు చెబుతున్నాడు కాబట్టి వదిలేద్దాం. ప్రపంచం మీది కాదు, నాది కదా, ఆయనది. నీకు ప్రియము అప్రియము రాగద్వేషాలు ఇష్టం అనుకోండి, ఇష్టపడుతున్నావు మనకు తెలుస్తాను కదా, అయితే ఇవన్నీ వంతిని ఎందుకు వదులుకోవాలి? దేవుడు చెబుతున్నాడు కాబట్టి వదులుకోండు, మీ శ్రేయస్సు కోరేవాడు చెబుతున్నాడు కాబట్టి వదులుకోండు. ఆ వదులుకున్నప్పుడు మీకు బాధగా ఉండొచ్చు. ఎందుకు బాధ వస్తుంది? ఒకప్పుడు రాగద్వేషాలు మనం సుఖపడతాయని పెంచుకున్నాం, వాటి వల్ల వచ్చే నష్టం తెలుస్తుంది, మన జ్ఞానానికి అడ్డొస్తున్నాయి, భగవద్ని పొందడానికి అడ్డొస్తున్నాయి. ఇప్పుడు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి, ఆ తొలగించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతో కొంత పెయిన్ రాక మాడ దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు. అది ఏ రోజు చనిపోవాలి, ఆ రోజు చనిపోతుంది. ఏ పని మీద వచ్చింది, ఆ పని చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఆ దేహం ఏ పని మీద అయితే ఈ ప్లానెట్ మీదకి వచ్చిందో ఆ పని ఏదో చేసుకుని వెళ్ళిపోతుందో, దేహం వెళ్ళిపోతుంది. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టేయండి. ఆ ప్రారంభంలో నీకు మంచి ఉన్నా చెడ్డన్నా, ఒకవేళ చెడ్డ ఉంటే ప్రారంభంలో, ఆ చెడ్డ ప్రారంభాన్ని కూడా పాయసం నోట్లో పేసుకున్నట్టు అనిపించండి. చెడ్డ ప్రారంభాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. అయ్యో పాపీయులకి చాలా చెడ్డ ప్రారంభం ఉంది. చెడ్డ ప్రారంభం వచ్చినా చాలా సహనంతో అనిపిస్తున్నారు, చాలా ఇష్టంతో అనిపిస్తున్నారు. అది భగవంతుని సంకల్పాన్ని మనం గౌరవించాలని అనిపిస్తున్నారు అనుకుని రాబోయే జన్మలో నీకు అటువంటి ప్రారంభం ఇంకా భగవంతుని పడు. అది దేవుడు చేసే మేలు. అయ్యే ఇంత చెడ్డ ప్రారంభం ఈ శరీరానికి ఇచ్చాం అని ఎదురు జరగటం లేదంటే మీరు రియాక్షన్ కనిపెట్టడం లేదు. శరీరాన్ని తాగినట్టు తాగేస్తున్నారు, ప్రారంభాన్ని అంతా కూడా జుడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రారంభాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు, చెడ్డ ప్రారంభాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి భవిష్యత్తులో ఇటువంటి ప్రారంభం ఎప్పుడు ఇవ్వకూడదని ఈశ్వరుని నిర్ణయించుకుంటాడు. భవిష్యత్తు జన్మల్లో నీకు అటువంటి ప్రారంభాలు రానివ్వడు, ఎంజాయ్ చేయండి. ముగిస్తున్నాను, తొందరలోనే ముగిస్తూ, ఒక గంట చాలు. ఆ స్పీచెస్ ఎక్కడ ఉన్నా గంట కంటే ఎక్కువ ఉండవు. మాకు టైం సెన్స్ తక్కువ, మరణ టైం మర్చిపోయి అలా చెబుతూ ఉంటావు. అంటే ఎవరికి సందేహం వస్తుంది, ఎవరికి భయం వస్తుంది, ఎవరికి వికారం వస్తుంది, వచ్చేవాడు ఎవడు, ఎవరికి కలిగితే అని ఆయన విచారణ చేయండి. ఆయన బోనెక్కించండి, ఆయన బోనెక్కించి ఎవరికైతే ఇవన్నీ వస్తున్నాయో, ఈ నాన్ సెన్స్ అంతా ఎవడికి వస్తుంది, ఎవడు ఉన్నాడు లోపల ఆడికి వస్తుంది, ఆయన బోనెక్కి విచారణ చేయించి, బోనెక్కించని విచారణ చేసి వాడిని వదిలించుకోండి, అలా ఆయన తొలగించుకోండి. ఆయన్ని వదిలించుకోవడానికి ఎలా వదిలించుకోవాలో, ఎప్పుడు వదిలించుకోవాలో, ఎలా వదిలించుకోవాలో నేర్పించేవాడు గురువు. నీకు మెడిసిన్ నేర్పుతున్నారు, మీరు డాక్టర్లు అనుకోండి, నీకు మెడిసిన్ నేర్పేవాడు గురువు. నువ్వు ఇంజనీర్లు అనుకోండి, ఆ 4 సంవత్సరాలు బిల్డింగ్లు ఎలా కట్టాలి, వంతిళ్ళు ఎలా కట్టాలి, కాలువలు ఎలా తవ్వాలి నేర్పేవాడు గురువు, అది గురువే. అలాగే ఇక్కడ గురువు, స్పిరిచువల్ గురువు ఎవడంటే మీ అజ్ఞానాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ తొలగించుకోవాలో, అది చేసి చేష్టలు ఎలా ఉంటాయో, అందులోంచి మీకు ఈ వికారాల నుంచి, ఈ లోపల వికారాలని ఎవరికి వస్తున్నాయో వాళ్ళలోంచి మీరు ఎలా తప్పుకోవాలి అది నేర్పించేవాడు ఈ గురువు. అంటే ప్రారంభాన్ని మనం ఏం చేయాలంటే, దేహానికి ప్రారంభం ఒకసారి అనుకూలంగా ఉంటుంది, ఒకసారి ప్రతికూలంగా ఉంటుంది, వదిలేనది. మనస్సును బాగు చేసుకోండి, అది మీరు అది వదిలే, మనస్సును బాగు చేసుకోండి. మనస్సును బాగు చేసుకోవటం మటుకు మర్చిపోకండి, మనస్సు బాగవ్వాలి, మనస్సును బాగు చేసుకోవాలి. సోక్రటీస్ అంటాడు, మంచితనమే జ్ఞానం. నీకు నిజమైన మంచితనం ఉందనుకో, అంటే లోపం కోసం మంచివాళ్ళుగా ఉండటం కాదు, ఎవరి వాళ్ళు చెప్పుకోవడానికి మంచివాళ్ళుగా ఉండటం కాదు, చరిత్రలో రాయించుకోవడానికి మంచివాళ్ళు మంచివాళ్ళుగా ఉండటం కాదు. నీకు నీకున్న మంచితనం నిజమనుకో, నీకున్న మంచితనం నిజమనుకో, అది ట్రూ అనుకో, రాయాలనుకో, ఆ మంచితనమే నీ గృహలో, నీ హృదయ గృహలో ప్రవేశించడానికి సహాయ సహకారములు అందిస్తుంది. అది నిజమైతే చాలామంది ఇతరులు మెచ్చుకోవడానికి, ఇతరులు గౌరవం పొందడానికి మంచిగా ఉంటారు, మంచి కోసం మంచిగా ఉండరు. మంచి కోసం ఎవడైతే మంచిగా ఉంటున్నారో వాళ్ళకి ఈశ్వరుడు, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి మాయ, మాయతో చెప్పి మాయ చేసి దారి ఇప్పిస్తాడు. ఎప్పుడు ఈశ్వరుడు ఐక్యం అవటం కోసం ఈ మాయ ఈశ్వరుడు చేతిలో ఉంటారు. ఆ మాయ దారి మనం చెప్తాడు, ఈ జీవుడికి దారి మనం చెప్తే ఆ మాయ దారి ఇస్తుంది. అప్పుడు మన పరమాత్మలో ఐక్యం అవుతాం. ఇవన్నీ వాళ్ళకి ఎవరికి వస్తున్నాయి, ఏ నేనికి వస్తున్నాయి, భయం వచ్చినా ద్వేషం వచ్చినా ఇవన్నీ ఏ నేనికి వస్తున్నాయి మీరు చూసుకోవాలి. అంచేది నీకు ఆ నేననే భావంలోంచి అన్ని దేహము నేననే భావన ఉంది, గాఢ నిద్రలో లేదు, నేననే తలంపు నీకు గాఢ నిద్రలో లేదు, నేననే తలంపు ఆ గాఢ నిద్రలో లేదు. అంటే ఒకసారి చూడు, ఆ నేననే తలంపు ఎవరికైతే లేదు, ఆ ప్రథమ తలంపు ఎవరికైతే లేదు, ఆ ప్రధాన తలంపు ఎవరికైతే లేదు, ఆ సైతాన్ ఎవరికైతే లేదు, అటువంటి వాడిని మీరు ఆరాధిస్తే మీ తలంపులతో సంబంధం నాకనే మీ పనులు పూర్తవుతాడు. ఆ తలంపు లేనివాడు, ఏ తలంపు, నేననే తలంపు ఎక్కడైతే లేదో వాడు ఈశ్వరుడు స్వరూపాన్ని పొందుతాడు. వాడిని ఆరాధించడం వల్ల మీ తలంపులు పనిక, తలంపులు కూడా ఖర్చు అవ్వకుండా మీ పనులు పూర్తవుతారు. తలంపులు కూడా మీరు వేస్ట్ చేయ, డబ్బు మాట తలంపులు కూడా మీరు వేస్ట్ చేయక్కర్లేదు, ఎనర్జీ దాకా అక్కర్లేదు, తలంపు కూడా మీరు వేస్ట్ చేయక్కర్లేదు. అని పెంచదు నీకు, ఏదో వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తే నీకు అప్పుడు పొంగిపోకు. ఏదో పోతుంది ఏదో పోతున్నాయి ఏదో పోతుందని కుంగిపోకు. వచ్చేది లేదు పోయేది లేదు, ఇలా శరీరంలో ప్రాణం ఉందని చెప్పి ఏదో వచ్చేసింది పోయింది అంట అనుకుంటావు. శరీరం చచ్చిపోయాక బయటకు వెళ్ళినప్పుడు ఇంక వచ్చేది లేదు పోయేది లేదు, నువ్వు అక్కడ వచ్చావు అక్కడ పోతావు. గురునానక్ అన్నాడు, నువ్వు సంపాదించిన పాపట్టులో గుండె సూది కూడా పట్టుకెళ్ళగలవా? ఆస్తులు పెట్టులు అన్నీ వదిలేండి, నువ్వు సంపాదించిన ప్రాపర్టీలో ఒక గుండె సోది కూడా నీ మరణానికి కూడా పట్టుకెళ్ళగలవా? అంటే బంగారం వెండి కాదు, గుండె సూది బట్టలు కొట్టుకునే సూది కూడా నీ కూడా పట్టుకెళ్ళవాలి, ఆ చిన్న నీడిని కూడా నువ్వు పట్టుకెళ్ళగలవు అన్నాడు. అది గురునానక్. సరే నీడిని సంపాదించావు, నువ్వు బట్టలు కొట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఎక్కడి వరకు నువ్వు శరీరం తర్వాత తర్వాత నీ కూడా రాదు, మరి తర్వాత మాట ఏంటి, వాట్ నెక్స్ట్? ఒక గుండె సూది కూడా నువ్వు పట్టుకెళ్ళగలవా? ప్రాపర్టీ కాదు, గుండె సూది కూడా బట్టలు కుట్టుకునే సూది కూడా నువ్వు పట్టుకెళ్ళగలవా? అంటే మీరు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మీరు బ్యాంకులో డబ్బు వేసుకోండి, మరి ఇక్కడన్నా స్టేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ డబ్బు వేసుకుంటే, మీకు డబ్బు ఉంటే వేసుకోండి కదా. మీరు చచ్చిపోయిన తర్వాత ఈ రిజర్వ్ బ్యాంకులో డబ్బు, స్టేట్ బ్యాంకులో డబ్బు చల్లదండి. మీరు డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకోండి, ఈ డబ్బు అక్కడ చచ్చిపోయిన తర్వాత మరణానంతర జీవితం చల్లదు. అంచేది బతికుండగానే మరణాంతర జీవితంలో పనికి వచ్చే పనికి రావడం కోసం దేవుడి బ్యాంకులో కొంత తెలుసుకోండి. ఈ డబ్బు అక్కడ చల్లదు, నాకు ఎక్కడ అకౌంట్ ఉంది ఎక్కడ అకౌంట్ ఉందంటే చల్లదు. అంచేది ఏం చేయాలంటే, ఇక చనిపోయిన తర్వాత బ్యాంకులు ఎలా వేస్తావు, బతికుండగానే ఈ బ్యాంకులు ఎలా వేసుకుంటున్నావు ఆ దేవుడి బ్యాంకులో కూడా కొంత వేసుకుంటాను. ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది, అక్కడికి వెళ్తే అదే ఉపయోగపడుతుంది. అక్కడ ఇక్కడ ఏం వేసుకోవాలనుకో, డివైడ్ బ్యాంక్ సరిపడి ఇప్పుడు వేసుకోవాలనుకో, నువ్వు నువ్వు చనిపోయిన తర్వాత నీకు అక్కడ ఏముండదు, సున్నా అకౌంట్. ఇక్కడ 10 కోట్లు ఉన్నాయి బ్యాంకులో, డబ్బు అక్కడ చల్లదు. ఒక దేశంలోని కరెన్సీ ఇంకో దేశంలో చల్లదు, ఒక దేశంలోని కరెన్సీ ఇంకో దేశంలో చల్లనప్పుడు ఎక్కడో మరణానంతర జీవితంలో అది ఎలా చెల్లిస్తుంది? నీకు 100 కోట్లు ఉంటే 100 పైసలు అక్కడ ఇవ్వడం. అయితే నువ్వు ఈ బ్యాంకులో వేసుకోండి, మీరు అకౌంట్ మెయింటైన్ చేసుకోండి. ఈ శరీరం ఉండగానే మీ ప్రాణం, శరీరంలో ఉన్న ప్రాణం బయటకు రాకముందే మీ శరీరం శవం అవ్వకముందే అయితే డివైన్ బ్యాంకులో కూడా ఇక్కడ రూపాయి వేసుకుంటే ఆ డివైన్ బ్యాంకులో 10 పైసలు వేసుకోండి. అది వచ్చేది లేదు పోయేది లేదు మనకి మన మనసుకి అలా అనిపిస్తారు. వచ్చేటప్పుడు ఏదో వచ్చేసింది ఏదో వచ్చేసింది అనుకుంటాం, పోయేటప్పుడు ఏదో పోయింది ఏదో పోయింది అనుకుంటున్నాం. ఈ లోకంలోకి నువ్వు అక్కడ వచ్చే, బయటకు పోయేటప్పుడు నువ్వు అక్కడ వెళతావు. ఈ లోకంలోకి వచ్చేప్పుడు 10 మంది కలిసి రాలేదు, నేను అక్కడ వచ్చావు. నువ్వు బయటకు పోయేటప్పుడు, చచ్చిపోయి బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు అక్కడే వెళతావు. ఇదేప్పుడు ఆ చనిపోయే వరకు పుట్టిక చావు మధ్యలో ఏదో వచ్చేసింది ఏదో వచ్చేసింది ఏదో పోయింది ఏదో పోయింది ఏదో వచ్చేసింది ఏదో వచ్చేసి ఇలా అనుకుంటూ ఉంటాం అంతేగాని, వచ్చేది లేదు పోయేది లేదు. వచ్చేది నీ అహంకారానికి, పోయేది నీ అహంకారానికి. వచ్చేది ఏదో వచ్చింది ఏదో వచ్చింది అనుకుంటాను, వచ్చేది నీ అజ్ఞానానికి, పోయేది కూడా నీ అజ్ఞానానికి. వచ్చేది నీ అహంకారానికి, పోయేది కూడా నీ అహంకారానికి. అది జీవలక్షణం, వచ్చేది జీవలక్షణానికి, పోయేది కూడా జీవలక్షణానికి. చచ్చాక నువ్వు అక్కడే వెళతావు, పుట్టినప్పుడు నువ్వు అక్కడ వచ్చావు, ఈ లోపల మధ్యలో వచ్చేసింది పోయింది, వచ్చేసింది పోయింది, వచ్చేసింది పోయింది, నష్టం వచ్చేసింది లాభం వచ్చేసింది, నష్టం వచ్చేసింది లాభం వచ్చేసింది అని చివరికి కంగారు పడి నీ మనసును పుండి చేసేసుకుంటావు. చివరికి వచ్చేది లేదు పోయేది లేదు, కమింగ్ లేదు పోయింది లేదు. ఆ ఉన్న సద్వస్తువు వచ్చేది కాదు పోయేది కాదు. ఈ లోపల మన మనసుకి అలా అనిపిస్తూ ఉంటుంది, ఏదో వచ్చేసింది ఏదో పోయింది ఏదో వచ్చేసింది ఏదో పోయింది. ఆ మనసు యొక్క క్రియేషన్ ఇది, ఆ మనసు యొక్క కల్పించిన గొడవలు. అంటే ఇక్కడ భగవాన్ జీ ముగిస్తాను టైం అయినప్పుడు నాలుగు నలభై ఎంత అవుతుంది, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీరు అందరూ పట్టుకున్నారు కదా, పట్టుకుని మీ మనసును పట్టుకున్నారు, దేహాన్ని పట్టుకున్నారు, ఇల్లు పట్టుకున్నారు. మన ఇల్లు మనం పట్టేసుకున్నాం, గట్టిగా పట్టేసుకున్నాం. పట్టుకోండి అంటారు, పట్టుకోండి, విడిచిపెట్టండి, పట్టుకోండి. మన ఇల్లు మనం గట్టిగా పట్టేసుకున్నాం, తర్వాత ఇల్లు పట్టేసుకున్నాం, మన దేహాన్ని గట్టిగా పట్టేసుకున్నాం. ఈ దేహానికి ఏదైనా రోగం వస్తే హైదరాబాద్లోనే హాస్పిటల్ అని తిరిగేస్తాం. దేహాన్ని పట్టేసుకున్నాం, గట్టిగా పట్టేసుకున్నాం. మన మనసు మీద ఏగల వాళ్ళము, దోమల వాళ్ళము. మనసు అందరూ పొగుడుతూ ఉండాలి కానీ ఎవరు ఏమనకూడదు. మన మనసును పట్టేసుకున్నాం, తెలుస్తుంది కదా. మన మనసును మనం పట్టేసుకున్నాం కాబట్టి దానికి గాయం తగలము. మన మనసును గట్టిగా పట్టేసుకున్నాం, మన దేహాన్ని ఇంకా గట్టిగా పట్టేసుకున్నాం. నీకు అర్థమవుతుంది, మన ఇల్లు ఇంకా ఎంత ఇంకా గట్టిగా పట్టేసుకున్నాం, ఇంట్లో బంగారం ఎలా ఇవన్నీ ఎలా గట్టిగా పట్టేసుకున్నావో, ఇవన్నీ ఎలా కౌగులింగ్ చేసుకుంటున్నావో, ఎంబ్రాయిడ్ చేసేసుకున్నావో. అలాగే నీలో దేవుడు, నీలో ఈశ్వరుడు ఉన్నాడు, నీలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈ దేహాన్ని ఎలా పట్టుకున్నావో, నీ మనసుని ఎలా పట్టుకున్నావో, నీ హృదయంలో పరమాత్మను కూడా ఇప్పుడే పట్టుకోవడం నేర్చుకో. ఎప్పుడు దేహం ఉండగాలి, ఇవన్నీ పట్టుకోవడం నీకు అలవాటు అయింది కదా. దేహాన్ని పట్టేసుకుంటున్నావు, ఇల్లు పట్టేసుకుంటున్నావు, అన్ని పట్టేసుకుంటున్నావు కదా. నీకు ఈ పట్టేసుకునే అలవాటు ఉంది కదా. అయితే ఈ పట్టేసుకునే అలవాటే నీ హృదయంలో చైతన్యం, నీ హృదయంలో చైతన్యం ఉంది, నీ హృదయంలో బ్రహ్మ పదార్థం ఉంది, అది సజీవంగా ఉంది. దేహం వచ్చినప్పుడు రాదు, దేహం పోయినప్పుడు పోలదు. దానికి కమింగ్ లేదు, దానికి గోయింగ్ లేదు. ఆ దేహం వచ్చినప్పుడు రాదు, దేహం పోయినప్పుడు పోలది. నీ హృదయం దేహంతో సంబంధం, మనోదేహంతో సంబంధం లేకుండా బ్రహ్మ పదార్థం ఉంది, దాన్ని గట్టిగా పట్టేసుకో. చేరకాలనుకో, నేర్చుకో, దాన్ని గట్టిగా పట్టేసుకో. దానికి చావు పుట్టుకలు లేవు. దేనికి అది ఏదైతే చచ్చిపోతుందో, ఏదైతే పుడుతుందో, ఏదైతే ఎలా పచ్చగా కనిపిస్తుందో, రేపు ఎండిపోతుందో, అది గట్టిగా పట్టేసుకున్నాం. ఆ పట్టుకో, ఈ పట్టుకునేది, ఇది పట్టుకునే బదులు ఆ బ్రహ్మముని పట్టుకో. ఏది ఆ చావు లేని సత్పదార్థాన్ని, ఈ ఏడుపుని పట్టుకునే బదులు ఆనందాన్ని పట్టుకో. అశాంతిని పట్టుకునే బదులు శాంతిని పట్టుకో. ఈ చావుని పట్టుకునే బదులు చావు లేని స్థితిని పట్టుకో. పట్టుకో, దాన్ని పట్టుకో. ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు తర్వాత నేర్చుకుంటానండి, తర్వాత ట్రైనింగ్ అవుతాను. చచ్చాక కాదు, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నావు కదా బతుకుండగానే, అది బతుకుండగా ఈ ఎలా నేర్చుకున్నావు, దాన్ని పట్టుకోవడం నేర్చుకో. అదే జ్ఞానం. పట్టుకో, పట్టుకో. నీకు పట్టుకోవడం ఎలా అలవాటు ఉంది, దాన్ని పట్టుకో. ఎప్పుడే పట్టుకుంటాను, మానవాంతర జీవితంలో పట్టుకుంటానంటే కుదరదు. ఇప్పుడే పట్టుకో. నీ మనసును ఎలా పట్టుకుంటున్నావో, అలాగే నీ ప్రాపర్టీని ఎలా పట్టుకుంటున్నావో, అలా బ్రహ్మ పదార్థం ఉంది, దాన్ని పట్టుకోవయ్యా. దాన్ని పట్టుకుంటే నువ్వు బ్రహ్మమే అయిపోతావు, బ్రహ్మ స్వరూపం అయిపోతావు. నువ్వు బ్రహ్మ సరిపో సారీ అప్పుడు నీ సంసారంలోకి రావక్కర్లేదు, అది నీ కడసారి జన్మ. ఎప్పుడైతే దాని వీటిని ఎలా పట్టుకుంటున్నావో, ఆ దాని అలా బ్రహ్మ పదార్థాన్ని, ఆ చైతన్య చైతన్య పదార్థాన్ని, ఆనంద స్వరూపాన్ని, ఆ శాంతి సాగరాన్ని ఎలా పట్టుకుంటున్నావో, నీ దేహాన్ని, మనోదేహాన్ని ఎలా పట్టుకుంటున్నావో, అలా పరబ్రహ్మను అలా పట్టుకోవడం నేర్చుకుంటే అది కడసారి జన్మ. మళ్ళీ సంసారంలోకి రావక్కర్లేదు, శవాలను మోయక్కర్లేదు. ఇక మనం భవిష్యత్తులో ఏ శవాలను మోయక్కర్లేదు. శరీరం ఎందుకంటే, శరీరం, ఈ శరీరాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే మనం మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి శరీరాన్ని. ఈ శరీరాన్ని ఎందుకు ఉపయోగించుక, భవిష్యత్తులో ఏం, భవిష్యత్తులో శరీరాలు రాకుండా ఉండటం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి, అదే సాధన. భవిష్యత్తులో అసలు శరీరాలు రాకుండా ఉండటం కోసం మ్యాక్సిమము ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అదే జీవిత గమ్యం, అదే మన డెస్టినేషన్, అదే అది మన గోల్, అదే మన ఎయిమ్. అయ్యే అయితే అది నువ్వు ఏదైనా పనులు, మీ మామూలుగా మీ పనులు, మీరు ఇంటికాడ పనులు చేసుకుంటున్నప్పటికీ అది మిస్ అవ్వద్దు. నీ డెస్టినేషన్ మిస్ అవ్వద్దు, నీ గోల్ మిస్ అవ్వద్దు. అది మర్చిపోకు, నీ గమ్యం మట్టుగా మర్చిపోకు. గమ్యం మర్చిపోయే మొత్తం లైఫ్ అంతా మిస్ అయిపోతుంది. అది చూసుకోవాలి. మీ పనులు మీరు చేసుకుంటూ మీ డ్యూటీ మీరు, డ్యూటీలో దొంగల కింద ఉండకూడదు మనం. ఆ డ్యూటీ మైండెడ్గానే ఉండాలి. ఆ డ్యూటీ మనం చేసుకుంటూ మనం ఎక్కడికి చేరుకోవాలి, మన గమ్యం ఏమిటి, అది మర్చిపోకుండా జీవించాలి. ఓ భగవాన్ అనేవారు మీరు ఎన్ని పనులు చూసుకున్నా, మీరు ఎన్ని పనులు చూసుకున్నా వచ్చిన పని మర్చిపోవద్దు. మీరు ఎన్ని పనులు చూసుకున్నా, మీకు ఏదైనా పనులు ఉంటే చూసుకోండి, కానీ వచ్చిన పని మర్చిపోవద్దు. మీరు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు అందుకుని మరీ వెళ్ళండి. మా గ్రాట్యూడ్ మీరందరూ మా గ్రాట్యూడ్ అందుకునే వెళ్ళిపోయి వెళ్ళిపోయేటప్పుడు మా గ్రాట్యూడ్ అందుకునే మరీ వెళ్ళండి మీరు. ఓం శాంతి శాంతి శాంతి.